जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभ गिरिवर धारी यशोदा नंदना ब्रज जन रंजना यशोदा नंदना ब्रज जन रंजना जमुना तीरावना चारी जमुना तीरावना जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभ गिरिवर धारी हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे राधा दमोदर राधे जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जगन्नाथ जय बलदेवा जय सुभद्रा नितय गौर हरिबो 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 नितय गौर हरिबो हरिबो हरिबो
श्री राधा दामोदर भगवान की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय सीता राम लक्ष्मण हनुमान की जय श्री श्री गौरताय की जय लक्ष्मी नरसिंह देव भगवान की जय गिरि गोवर्धन की जय श्रील प्रभुपाद की कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च गोपा कुमाराय गोविंदाय नमो नमः नमो पंकजनाभाय नमो पंकजमालिने पंकज नेत्राय नमस्ते पंकजांग्री हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशदार ओम अज्ञानातिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। वाञ्छाकल्पतरुभयस्य कृपासिन्धुभयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। गत कुन्नि ఆదివారాల నుంచి మనం భగవద్గీత తాలూక మొదటి అధ్యాయం వివరంగా చర్చిస్తున్నాము. మనం చర్చించాము ఎవరైతే మొదటిసారి టెంపుల్కి వస్తున్నారో. గత కొన్ని ఆదివారాల నుంచి మేము చర్చించాము ఎలా ఈ యొక్క పరిస్థితి ఎలా ఏర్పడింది, పాండవాలు మరియు కౌరవాలు కురుక్షేత్ర ఒక యుద్ధ భూమిలో నిలబడి ఉన్నారు, 10వ రోజు 10th day ఆఫ్ ద వార్ ఎప్పుడైతే భీష్ముడు బాణశయ్యలో ఉన్నారు ఆ సమయంలో ధృతరాష్ట్ర సంజయ్కి అడుగుతాడు నాకు అన్ని వివరంగా చెప్పు అసలు ఎలా ఏం జరిగింది. అప్పుడు ఒక దివ్య దృష్టితోని ఏదైతే వేదవ్యాసముని సంజయ్కి ప్రసాదించి ఉన్నారు ఆ ఒక దివ్య దృష్టితోని తన ధృతరాష్ట్రకి అన్ని చెప్తూ వస్తున్నారు. సో మనం చర్చించాము ఎలా దుర్యోధన్ ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి పాండవాల పక్క ఉన్న ఒక సేన గురించి నిరీక్షిస్తూ చెప్తున్నాడనమాట, వాళ్ళ ఒక సేన ఎలా ఉంది, తర్వాత మన ఒక సేన ఎలా ఉంది, వాళ్ళ సేనలో ఎంతమంది మహారథి ఉన్నారు, మన సేనలో ఎంతమంది మహారథులు ఉన్నారు. ఎంతని ఇలా మాట్లాడుతూ ఉంటే మనం చర్చించాము ఎలా భీష్ముడికి తలనొప్పి వచ్చేసి ఇంకెందుకు వినాలి ఇతని మాటలని శంఖం ఊదడం మొదలు పెడతారు. మనం చర్చించాము భీష్ముడు ఎంత గొప్పవాడు, తను ఒక కథ గురించి మనం వినాము. అండ్ ఎప్పుడైతే తను శంఖ ఊదడం మొదలు పెడతాడు, ఒక సింహ గర్జన చేసినప్పుడు ఎంత శబ్దం వస్తుంది, అంత గట్టిగా శబ్దం రావడము, అండ్ అది దుర్యోధన్ తాలూక హృదయానికి ఆనందం ఇస్తుంది. అండ్ తర్వాత మనం వినాము భీష్ముడు శంఖం ఊదిన తర్వాత కౌరవాల సేనలో ఉన్న మిగిలిన వారియర్స్ కూడా యోధాలు కూడా వాళ్ళ శంఖం ఊదడం మొదలుపెట్టారు. శంఖమే కాదు, డ్రమ్స్ మృదంగాలు ట్రంఫెట్స్ హార్న్స్ బగల్స్ వాయించడం మొదలు పెడతారు. మనం ఈ శ్లోకంలో ఆపాము. అండ్ గత ఆదివారము కృష్ణ తాలూక ఎంట్రీ వచ్చింది. మనం చర్చించాము ఎలా ఇటు దాని ఒక ఆన్సర్ కానీ కృష్ణుడు మరియు అర్జును వాళ్ళ ఒక శంఖాన్ని ఊదడం మొదలుపెట్టారు. ఒక్కసారి ఆ 14th శ్లోక పారాయణ చేస్తూ మనం ముందుకెళ్దాం. తథా శ్వేతేర్హయేర్యుక్తే మహతి సందనే స్థితో మాధవ పాండవశ్చైవ దివ్య శంఖా ప్రదాత్మతో. సో ఎప్పుడైతే ఇక్కడ భీష్ముడు శంఖ ఉదరం మొదలు పెట్టాడు, ఇటు జవాబిస్తూ కృష్ణుడు కూడా, మాధవ్ కృష్ణుడు కూడా తను ఒక శంఖం ఉదరం మొదలు పెట్టాడు. అండ్ దాని తర్వాత అర్జున్ మొదలు పెట్టారు. అండ్ మనం డిస్కస్ చేసాం గత ఆదివారము, ఇటు ఇక్కడ భీష్ముడు సేనాపతి, సో తను శంఖం ఉదరం మొదలు పెడితే ఈ పక్క దృష్టద్యుమ్న మొదలు పెట్టాలి, ఎందుకంటే పాండవాల తాలూకా సేనాపతి తను ఉన్నాడు. కానీ మనం ఇక్కడ వేరుగా చూస్తున్నాం, ఇక్కడ కృష్ణుడు మొదలు పెట్టాడు. సో ఎందుకంటే మనం చర్చించాము ఎలా పాండవాళ్ళకి యుద్ధం చేయాలని ఇష్టం లేదు, వాళ్ళు యుద్ధం మొదలు పెట్టారు కనుక వీళ్ళు జవాబిస్తున్నారు, వాళ్ళు ముందు శంఖం ఉదరని వీళ్ళు ఒక జవాబిస్తున్నారు. అండ్ తర్వాత మనం చర్చించాము ఎలా ఈ పాండవాలు కృష్ణుడికి మొత్తం శరణాగతి పొంది ఉన్నారు, కృష్ణుడు ఎలా చెప్తే అలానే. నేను అది కూడా మీ అందరితో నొక్కి చెప్పాను, వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఆర్ నో రూల్స్, దెర్ ఆర్ నో డ్రై రూల్స్, దీని తర్వాత ఇతను చేయాలి, అతని తర్వాత ఇతను చేయాలి అలాంటి ఏం రూల్స్ లేదు. అందరూ చాలా ప్రేమతోనే, ఇతరులు అంత కోఆపరేట్ చేసుకొని, ఎవరికి గర్వం అనేది లేదు, నేను కదా ముందు చేయాలి, ఇటు దృష్టిద్యుమ్నకు కూడా ఆ గర్వం లేదు, నేను కదా సేనాపతి, నేను కదా ముందు శంఖం ఊదాలి అలా ఏమి లేదు. ప్రతి ఒక్కరు పరస్పర ప్రేమతో ఉన్నారన్నమాట. అటు కౌరవాల పక్కు ఎలా ఉంది సిచ్యువేషన్, ఎవరికి యుద్ధం చేయాలని లేదు, అందరు జబర్దస్తిగా నిలబడి ఉన్నారు, అయితే రూల్ ప్రకారం డిసిప్లిన్ ప్రకారం వెళ్ళిపోతున్నారు. తర్వాత గత ఆదివారం మనం చర్చించాము అర్జున్ తాలూకా ఒక రథము చాలా అందంగా ఉందన్నమాట. అయితే ఈ రథం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అది అర్జున్ తాలూకా రథమా కాదా, ఎవరు నో అగ్నిదేవుడు ఇచ్చారు, కరెక్ట్ అగ్నిదేవుడు ఇచ్చారు. సో ఈ యొక్క రథం కూడా చాలా అందంగా ఉందన్నమాట. సో ఈ రథం ఎందుకు అందంగా ఉందంటే చాలా క్వాలిటీస్తో నిండి ఉంది. ఆ రథం ఉట్టి భూమి మీదే కాదు, ఆకాశం మీద కూడా నడుస్తుంది, నీళ్ళ మీద కూడా నడుస్తుంది అన్నమాట. సంథింగ్ లైక్ అవర్ హోవర్క్రాఫ్ట్ ఉంది కదా, ఇట్ గోస్ ఇన్ వాటర్, గోస్ ఇన్ ఎవ్రీవేర్. సో అలాంటి రథం ఉందన్నమాట. సో అగ్నిదేవత అర్జున్కి ఎందుకు ప్రసాదించారు, దానికి ఒక చక్కని కథ ఉంది. ఆ రోజుల్లో శ్వేతకి పేరు మీద ఒక రాజా ఉండేవాడు. ఆ శ్వేతకి రాజాకి యజ్ఞం చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా ఒక యజ్ఞం పూర్తి అయితే ఇంకొక యజ్ఞం మొదలు పెడతాడు. సో అలా చేసినప్పటికి ఏమైందంటే, ఎవరైతే ఆ రిత్విక్లు అంటే మన బిహాఫ్లో ఎవరైతే యజ్ఞం చేస్తారో వాళ్ళకి రిత్విక్ అంటారు. సో ఆ రిత్విక్లకి ఇంకా ఇరిటేషన్ అయిపోతుంది, కంటిన్యూస్గా యాగం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక కళ్ళు పాడైపోయిందనమాట. ఆ యాగం నుంచి వచ్చిన స్మోక్, ఆ పొగ భరించలేక ఇంకొకసారి యజ్ఞం చేద్దాము అని తను పిలిచినప్పటికీ అందరు దాక్కుంటున్నారు, లేరు ఇంట్లో లేరని చెప్పాను మాకు పిలవద్దు యాగంకి అని అంతా ఇదైపోయారనమాట. కానీ రాజా వదలట్లేదు, అతన్ని పిలు ఇతన్ని పిలు తనే యాగం చేయాలి. సో వాళ్ళు ఏం చేశారంటే మొత్తం మీద తన రాజ్యం వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకొక రాజా దగ్గరికి వెళ్ళిపోతే బాగుంది, తను ఎల్లప్పుడూ యాగం చేపిస్తూ ఉంటాడు. అయితే దీంట్లో తప్పు ఏం కాదనుకోండి, ఇదేదో ఒక ఇలా ఉందన్నమాట ఈ రాజతాలూకా పరిస్థితి. మొత్తం మీద తన రాజ్యం నుంచి ఉన్న సాధువులు అందరు పారిపోతారు, అయితే ఇప్పుడు ఎవరు చేస్తారు యాగం? సో మొత్తం మీద తను ఏం చేశారంటే శివుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే తపస్య చేస్తాడో శివుడు ప్రసన్నమై నీకేం కావాలి కోరుకో అంటే అతను అంటాడు బ్రాహ్మణ్ కావాలి, యాగం చేస్తాను, నాకు యాగం చేయడం అంటే చాలా ఇష్టము, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మంచి యాగం, 12 ఇయర్స్ వరకు కంటిన్యూస్గా చేయవలసిన యాగము నేను చేయాలనుకుంటున్నాను, నాకు ఒక బ్రాహ్మణ్ కావాలి. అప్పుడు శివుడు అంటారు సరే అయితే నేను దుర్వాసమునిని పంపిస్తాను. సో అప్పుడు అక్కడ దుర్వాసమునిని పంపించడం అవుతుంది, అండ్ ఆ 12 ఇయర్స్ వరకు చేసిన యాగం పూర్తి అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ అగ్ని కంటిన్యూస్గా ఈ మహారాజా శ్వేతకి యాగం చేయడం వల్ల తనకి ఆ ఘీ తాగి 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 యాసిడిటీ అయిపోతుంది. తను ఇంకా ఏం చేయాలి, బ్రహ్మని తపస్సు చేసుకుంటాడు, నేను ఇంకా భరించలేకపోతున్నాను, ప్రతి దానికి ఒక పాయింట్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, ఇంతలాగా ఆ సాక్రిఫైజల్ నెయ్యి నాకు తాగిపించారు, నా ఇంకా నా కడుపులో డిస్టర్బెన్స్ వచ్చింది. అప్పుడు బ్రహ్మ అంటారు అయితే ఒక పని చేయి, ఖాండవ ప్రస్లో ఉన్న ఆ ఖాండవ ఫారెస్ట్, ఆ ఖాండవ అడవిలో ఉన్న చెట్లంతా తినేస్తే నీకు జీర్ణం పోతుంది. సో ఎప్పుడైతే తను అక్కడికి వెళ్ళి మొదలు పెడతాడు, బ్రహ్మ ఎందుకు అక్కడ పంపించారంటే ఆ ఖాండవ అడవిలోని రకరకాల పశువులు ఉన్నారు అండ్ పాములు ఉన్నారు, వాళ్ళు విషంతో కూడి ఉన్నారు, సో వాళ్ళని తినేస్తేనే మంచిదని అక్కడ పంపిస్తారు. కానీ ఎప్పుడైతే తిని మొదలు పెడతాడు ఆ ఖాండవ అగ్నితోని మొత్తం అడవిని తినడము, ఇంద్రుడు ఆపేస్తాడు. ఎందుకు ఆపేస్తారంటే ఇంద్రుడు తాలూ ఒక క్లోజ్ ఫ్రెండ్ తక్షక్ నాగ్ అక్కడ నివసిస్తున్నాడు అనమాట. సో ఎన్నిసారి అగ్ని అనేది మొదలవుతుంది దాన్ని తినడానికి, ఇంద్రుడు కావాలని అప్పుడే పంపిస్తాడు. ఇలా చేస్తుంటే తినే ఆకలి ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు. సో ఏం చేయాలి అర్థం అవ్వలేదు. అదే సమయంలో కృష్ణ అర్జున్ ఆ సమయంలో ఆ ఖాండవ ప్రశ్ని ఇంద్రప్రస్థగా మారుస్తున్నారు, మెల్లమెల్లగా అన్ని తయారు చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడి నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటే ఈ అగ్ని వెళ్ళి కృష్ణ మరియు అర్జున్ తాలూకా శరణాగతి తీసుకుంటారు, నన్ను కాపాడండి. సో అప్పుడు కృష్ణుడు అర్జున్ వైపు చూస్తారు, నువ్వేదో చేయని. అప్పుడు అర్జున్ ఏం చేస్తాడంటే, కావాలని తను ఒక బాణంతోని మొత్తం ఒక షెల్టర్ లాగా తయారు చేస్తాడు. సో ఆ షెల్టర్ లాగా తయారు చేయడం వల్ల ఇంద్రుడు వర్షం పంపించినా అది కిందకి రాదు, అక్కడ వరకే ఉండిపోతుంది అనమాట. ఒక పెద్ద షెడ్ లాగా తయారు చేసేస్తాడు మొత్తం అడవి మీద. అండ్ ఇక్కడ అగ్ని ఏం చేస్తుంది, మెల్లమెల్లగా వృక్షాలన్నీ కాల్చుతూ తినేస్తుంది. అఫ్కోర్స్ తక్షక్ నాగ్ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి వేరే అడవికి వెళ్ళిపోతాడు, అది వేరే విషయం. సో అప్పుడు అగ్ని చాలా సంతోషంతో, ఆహా నాకు చాలా హ్యాపీగా ఉంది అర్జున్, నువ్వు ఏదైనా కోరుకో. సో అప్పుడు కృష్ణుడు అంటారనమాట అర్జున్ బిహాఫ్లో, అయితే నువ్వు నీ రథాన్ని తనకి ఇవ్వాలి. సో అప్పుడు అగ్ని తన రథాన్ని ప్రసాదిస్తాడు అర్జున్తో. అగ్ని రథమే కాదు, గాంధీవాన్ని కూడా ఇస్తుంది. ఆ గాంధీవ అగ్నిది కాదు, ఆ గాంధీవ అసలు బ్రహ్మ దగ్గర ఉండేది 1000 సంవత్సరాలు, తర్వాత ఇంద్రుడి దగ్గర ఉండేది 500 సంవత్సరాలు, తర్వాత వరుణ్ దేవ్ దగ్గర ఉండేది 100 సంవత్సరాలు. సో అప్పుడు అగ్ని వరుణ్ దేవ్కు రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, నువ్వు అర్జున్కి ఇది ఇవ్వాలి. సో అప్పుడు ఆ గాంధీవ అర్జున్కి ప్రసాదించడం అవుతుంది. సో ఆ గాంధీవతో పాటు ఒక క్యూర్ ఇస్తారు. క్యూర్ అంటే తెలుగులో ఏమంటారో కానీ, ఎక్కడైతే బాణం పెట్టుకుంటారు. సో అది ఎలాంటి క్యూర్ అంటే, దానిలో బాణం మనం పెట్టే అవసరం లేదు, ఎప్పుడు అది అక్షయ, అది కంప్లీట్ అవ్వదు. ఎన్ని బాణాలు కావాలంటే అక్కడ నుంచి తీసి ఇచ్చేస్తూ యూజ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో అలా గాంధీవ మరియు ఆ రథము. సో రథం బాగుంది మళ్ళీ గుర్రాలు. సో చిత్రార్థ అని ఒక గంధర్వ ఉంటాడు, ఆ గంధర్వ 4 శ్వేత గుర్రాలు కూడా ప్రసాదిస్తాడనమాట. సో అలా అర్జున్కి ఒక చక్కని మంచి రథము, గుర్రాలు, గాంధీవ, బాణము అన్నీ దొరుకుతాయన్నమాట. అయితే ప్రతి ఒక రథ పైన ఒక ధ్వజం ఉంటుంది. మోడర్న్ డేస్లో కూడా మనం చూస్తాము, గేమ్స్లో, ఒలింపిక్స్లో ప్రతి ఒక దేశకి దీనికి ఒక ఫ్లాగ్ ఉంటుందన్నమాట. సో ఆ రోజుల్లో ప్రతి ఒక్క రథం మీద కూడా ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఎవరి రథం అని మనకి దూరం నుంచి తెలిసిపోతుంది. సో ఇలానే అర్జున్ తాలూకా రథం పైన కపిధ్వజ హనుమాన్ ఉండేవాడు అనమాట. సో కపిధ్వజతో ఉన్న ఆ అందమైన రథం అనమాట. సో ఆ కపి అక్కడెక్కడ వచ్చేసాడు, అసలు హనుమాన్ ఎందుకు వచ్చాడు అర్జున్ తాలూకా రథం మీద? సో దానికి కూడా ఒక మంచి కథ ఉంది. ఒకరోజు ఎప్పుడైతే వీళ్ళు వనవాసంలో ఉన్నారు, పాండవాలు వనవాసంలో ఉన్నప్పుడు అర్జున్ పై లోకాలకు వెళ్తాడు, స్వర్గలోకానికి అలాంటివి లోకాలకి వెళ్ళిపోయి, లేదంటే ఇటు అటు వెళ్ళిపోయి తను ధన సంపాదన చేయడమైనా లేదంటే రిలేషన్స్ బిల్డ్ చేయడమైనా ఆ పనిలో ఉన్నాడనమాట. సో వీళ్ళందరూ ఈ అర్జున్ ఎందుకు వెళ్తాడు పై లోకానికి అంటే, అది కూడా కృష్ణుడు పంపిస్తాడనమాట, నువ్వు స్వర్గలోకానికి వెళ్ళు, అక్కడ వాళ్ళందరినీ సంతృప్తి పరిస్తే, కొన్ని బాణాలు, సెలెస్టియల్ వెపన్స్ వాళ్ళు గిఫ్ట్ ఇస్తే వచ్చే యుద్ధంలో నీకు పనికి వస్తుంది. కానీ కృష్ణ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, అర్జున్కి తెలియదు. బట్ అర్జున్ వాజ్ ఫుల్లీ సరెండర్ టు కృష్ణ, వెళ్ళమన్నారు అంతే, దానికి ఇంకా ప్రశ్న లేదు. సో తను అక్కడ పైన వెళ్ళినప్పటికీ వీళ్ళందరూ ఇంకా చాలా, అర్జున్ ఉంటే వాళ్ళందరికీ చాలా సరదాగా ఉంటుందన్నమాట వనవాసంలో, ఏదో ఒకటి మాట్లాడతాడని, కానీ ఎవరు లేరు. సో ఒకరోజు ద్రౌపది ఒకటి గమనిస్తుంది, ఒక మంచి సువాసన ఎక్కడో నుంచి వస్తుంది, ఇదేంటి ఎక్కడి నుంచి వాసన వస్తుంది అని కొంచెం దూరం వెళ్ళి చూస్తే సౌగంధిక అని ఒక పద్మ పువ్వు. సో ఆ చాలా విచిత్రమైన పద్మ పువ్వు, దానికి ఆకులే 1000 ఆకులు ఉన్నాయన్నమాట, 1000 పెటల్స్తోనే చాలా అందమైన పువ్వు అనమాట. సో అప్పుడు ద్రౌపది భీమ్ వైపు చూసి కోరుకుంటుంది అనమాట, ఇది చాలా బాగుంది, ఇది ఇంకా కావాలి, ఇంకా తీసుకోరండి, లేదు దాని మొక్క అయినా ఉంటే మనం మళ్ళీ ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతాం హస్తినాపురం, అక్కడ మనం పెట్టుకుందాము మన భవనంలో అని. అప్పుడు భీముడు చాలా దయతో చూస్తాడనమాట, పాపం ఈవిడికి పెళ్ళైనప్పటి నుంచి కష్టమే, ఏది నేను అతనికి ఆవిడకి ఇవ్వలేకపోయాను, కొన్ని ఇంత మాత్రం నేను చేయలేనా, నేను తప్పకుండా వెతుక్కొని తీసుకొస్తాను. సో ఆ రోజుల్లో వాళ్ళు బద్రికా ఆశ్రమంలో ఉంటున్నారు. సో బద్రికా ఆశ్రమం అంటే మీరు ఊహించవచ్చు, ఆ బద్రీనాథ్, కేదార్నాథ్ ఆ ప్లేస్లు చాలా రఫ్గా ఉంటాయన్నమాట. సో అక్కడ వాక్ చేయడం, ఇంకా ముందుకెళ్ళడం అని చాలా కష్టం, కానీ భీమ్ కోసం ఏది కష్టం కాదు. సో తను కొంచెం ముందుకు వెళ్ళిపోతే తను చూశాడు అలకనంద నది ఇలా ప్రవహిస్తుందన్నమాట. సో ఇంకా నది దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా కొంచెము పైకి వెళ్ళాలి. సో తను వాక్ చేస్తూ ఉంటే తన మధ్యలో ఏం చూశారంటే, ఒక వానరుడు, చాలా ముసలితనం చేరిన ఒక ముసలి వానరుడు అక్కడ పడుకొని ఉన్నాడు. అతను చాలా వినయంతో అంటాడనమాట, ఓ వానర్రాజ్ మీరు కొంచెం జరుగుతారా, నేను వెళ్ళాలి. ఇప్పుడు ఈ వానర్రాజ్ అంటాడనమాట, నేను జరగలేను, నేను చాలా ఓల్డ్ అయిపోయాను కదా, నాకంత శక్తి లేదు, నువ్వు పని చేయి, నా మీద నుంచి వెళ్ళిపో. భీముడు అంటారు, ఎవరి మీద నుంచి ఎలా మనం వెళ్ళకూడదు, అలా మంచిది కాదు, మీరు కొంచెం జరిగితే నేను వెళ్ళిపోతాను, దీని అంట నేను జరగను. సో భీముడు ఒకసారి రెండుసారి మంచిగా చెప్తారు, కానీ మనందరికీ తెలుసు భీము కోపం ఎక్కువ, జరుగుతారా లేదా అని. దీని అంట నేను జరగను, కావాలంటే నువ్వు జరిపేయచ్చు కదా, ఏంటి నీకేం డిస్టర్బెన్స్ వచ్చింది, నా ఒక తోకే కదా, కొంచెం పక్కన పెట్టేసుకోవండి. భీముడు చాలా కోపంతో సరే అని ఆ తోకని పట్టుకుంటాడు. పట్టుకొని పెడదామంటే అసలు తోక పైకే రాదు, చాలా బరువుగా ఉందన్నమాట. తనకు అర్థమవుతుంది, నాకు అంటే నాకు అంత శక్తి ఉందని ఒక గర్వం కదా, ఇదేంటి ఎంత బరువుగా ఉంది అని. మొత్తం మీద తను ఇంకా చేయలేక, అసలు మీరెవరు, ఒకసారి మీ నిజ రూపానికి వచ్చేయండి, ఎందుకంటే నాకు ఓడించడం చాలా కష్టము, నేను వాయుపుత్రుడిని, నేను హనుమాన్ తాలూకా సోదరుడు. ఎందుకు హనుమాన్ తాలూకా సోదరుడు, ఎందుకంటే భీమ్ కూడా వాయుపుత్ర, హనుమాన్ కూడా వాయుపుత్ర అనమాట. సో నాకెవరు ఓడించలేరు, లేదంటే మీరు హనుమాన్ ఉండ, లేదంటే భగవంతుడు తప్ప నాకెవరు ఓడించలేరు. సో అప్పుడు హనుమాన్ తన నిజ రూపంలో వచ్చేసి భీముడికి కొన్ని మంచి మాటలు నేర్పిస్తాడు, గర్వం అనేది ఉండకూడదు, వినయంగా ఉండాలి, ఎలా ఆలోచించాలి. సో అప్పుడు హనుమాన్ చాలా హ్యాపీ అయిపోయి భీమ్ని కొంచెం కవగలిస్తాడనమాట. ఎప్పుడైతే తను భీమ్ని కవగలిస్తాడో, ఎంతో కొంత తన శక్తి కూడా భీమ్కి వెళ్ళిపోతుందనమాట. సో అప్పుడు హనుమాన్ యాజ్ ఎల్డర్ బ్రదర్, నువ్వు ఏదైనా కోరుకో, నీకేం కావాలి నువ్వు చెప్పు. భీమ్ అంటారు, నాకేం అక్కర్లేదు, లేదు ఏదో ఒకటి కోరుకో. తను అంటాడు, సరే అయితే ఒకవేళ ఆ యుద్ధం అనేది జరిగితే నాకు మీరు సాయం చేయాలి, ఎందుకంటే రాముడు కూడా రావణ్తో యుద్ధం చేసినప్పుడు, నాకు తెలుసు, నేను చరిత్రలో చదివాను, రాముడు తర్వాత మీరే ఆ యుద్ధంలో మెయిన్ సోల్జర్, మీరు చాలా బాగా చేశారు ఆ యుద్ధం, మీ యొక్క సాయం నాకు కావాలి. సో నేను ఎలా సాయం చేయాలి? తను అంటాడనమాట, మీరు నా సోదరుడు, అర్జున్ తాలూకా ఒక రథం పైన ధ్వజం మీద మీరు ఉండాలి. ఆయన ఉండడమే కాదు, ఎప్పుడైతే నేను గర్జన చేస్తాను ఆ యుద్ధంలో, అప్పుడు నా ఒక శబ్దంతో మీ ఒక శబ్దం కూడా మీరు కలపాలి, అప్పుడు ఇవతల పక్క ఉన్న సోల్జర్స్ వాళ్ళందరూ భయపడిపోతారనమాట. సో అప్పుడు హనుమాన్ ఒప్పుకుంటారనమాట. సో అందుగురించి ఆ ఒక మాట కోసము హనుమాన్ ఎప్పుడైతే యుద్ధం మొదలవుతుంది, తను ఆ ధ్వజంలో ఉంటాడు. సో ధ్వజంలో ఉండడం అంటే ఓన్లీ పిక్చర్లా కాదు, ఇప్పుడు మనం చూస్తాము ఫ్లాగ్ మీద జస్ట్ హనుమాన్ బొమ్మ చిత్రపటం గీసేస్తారు, అలా కాదు, తను నిజంగా ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ కౌరవాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు, వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి 4D ఉంది, అది మూవ్ అవుతుంది, ఒక్క చిత్రం గీసి ఉండాలి, కానీ యాక్చువల్గా అక్కడ హనుమానే ఉన్నాడు. అండ్ ఎప్పుడైతే భీమ గర్జన చేస్తున్నాడు, అప్పుడు హనుమాన్ కూడా తన శబ్దం కలుపుతున్నాడు. సో యుద్ధం చేయముందే ముందు ఉన్న ఆర్మీస్ అలానే హార్ట్ అటాక్ అంటారో లేదో అంటే టెన్షన్తో అక్కడే అలా చనిపోతున్నారు ఆ శబ్దంతో అనమాట. సో మహాభారత్లో మనం చూస్తే హనుమాన్కి రిలేటెడ్ చాలా చాలా మంచి మంచి కథలు ఉన్నాయి. ఒకసారి హనుమాన్ అండ్ అర్జున్కి చాలా స్పెషల్ రిలేషన్, ఎందుకంటే ఒకసారి హనుమాన్ అండ్ అర్జున్ను కలుస్తారు సౌత్ ఇండియాలో. అర్జున్ మొత్తం భారతదేశం మొత్తం భ్రమణం చేస్తారు, ఎందుకంటే అర్జున్ తాలూకా ఇంకొక పేరు ధనంజయ. ధనంజయ అంటే ధన సంపాదన చేశాడు. ఎలా ధన సంపాదన చేశాడు? ఆ రోజుల్లో ఎవరైనా రాజసూయ యజ్ఞ చెయ్యాలంటే ఆ రాజుకి చుట్టుపక్కల ఉన్న అందరు రాజులు ఏదో పే చేస్తారనమాట, కరా ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో వాళ్ళు తన ఆధీనంగా ఉంటేనే తిను మహారాజుగా ఘోషించడం, తను మహారాజుగా అవుతాడనమాట. సో ఇప్పుడు తిని ఏం చేస్తున్నారంటే ప్రతి చిన్న చిన్న ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న రాజులతో మాట్లాడేసి వాళ్ళ దగ్గర కొంత ధనం తీసుకొని యుధిష్ఠరికి ఇస్తున్నాడు ఇంద్రప్రస్థలో. సో అలా మొత్తం మీద రాజసూయ యజ్ఞ అనేది ఏర్పాటు అయ్యింది, అండ్ యుధిష్ఠరికి రాజాయే కాదు మహారాజ్ అని పలకబడింది అనమాట. సో ఈ ఒక ప్రాసెస్లో తను చాలా ప్రదేశాలు తిరుగుతారు, కింద పైన అన్ని ప్రదేశాలకి తిరుగుతారు. సో ఒకనప్పుడు సౌత్ ఇండియా వచ్చినప్పుడు తను మనసులో ఆలోచిస్తారనమాట, రామేశ్వరం దగ్గర వచ్చినప్పటికీ అంత కష్టపడే అవసరం ఏంటి శ్రీరాముడికి హనుమాన్కి? వాళ్ళు లంక వెళ్ళాలన్నప్పటికీ ఒక వరద తయారు చేశారు. ఆ వరద తయారు చేయడానికి నేను చరిత్రంలో విన్నాను, పెద్ద పెద్ద రాయిలు, పెద్ద పెద్ద చెట్లు అన్నీ తీసుకొని దాని మీద వేసి ఆ వరద తయారు చేశారు. ఎందుకంత కష్టపడారు? ఎందుకంటే నాకెంతవరకు ఐడియా ఉందంటే శ్రీరాముడు అంటే చాలా చక్కగా బాణం వేస్తారు. సో ఇప్పుడు నేను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, నేనేం భగవంతుడు కాదు, కానీ నన్ను బాణం ఎంత చక్కగా వేయగలనంటే ఆ రోజులో ఆ ఖాండవ ఫారెస్ట్ని అగ్నికి తినడానికి ఏదో సాయం చేశాను కదా, నేను చక్కని షెల్టర్ తయారు చేయగలను. అలాంటప్పుడు శ్రీరాముడికి అంత చక్కగా బాణం వేయడం వస్తే తను బాణంతోనే వరద తయారు చేసుకోవచ్చు కదా, ఎందుకు అంత కష్టపడాలి రాయి తీసుకురావడం? చక్కగా బాణంతో ఒక వరద తయారు చేస్తే సరిపోతుంది, ఏంటి నాకేం అర్థం అవ్వలేదని. సో అప్పుడు హనుమాన్ అక్కడికి వస్తాడనమాట, ప్రత్యక్షం అవుతాడు. సో అప్పుడు హనుమాన్ అంటారు, నేను చెప్తాను నీ క్వశ్చన్కి జవాబు అని. సో అర్జున్ అంటారు, అవును నా క్వశ్చన్కి జవాబు ఏంటి? సో అప్పుడు హనుమాన్ చెప్తాడు, ఆ బాణంతో వారధ తయారు చేస్తే అది పగిలిపోతుంది. సో అర్జున్ అంటాడు, ఎందుకు పగిలిపోతుంది? నేను ఎన్నెన్నో చేశాను అలా బాణంతోనే, ఒక్కొక్కసారి బాణంతో నేను గార్లెండ్ తీసుకొచ్చేస్తాను, వర్షంని ఆపేస్తాను, ఏను చిన్న చిన్న బ్రిడ్జులు తయారు చేస్తాను, నాకు ఎంతో వచ్చు అని. శ్రీరాముడు అంటే శ్రేష్ఠ ధనుర్ధర్, తను ఎందుకు చేయలేడు? సో హనుమాన్ అంట, నీకు అర్థమవట్లేదు, బాణంలో అంత శక్తి ఉండదు, ఎంతమంది వానరు అనుకుంటున్నావు, చాలా మంది వానరాలు వెళ్ళారు దానిపైనుంచి అది పగిలిపోతుంది. వీళ్ళిద్దరు ఇంకా సవాలుకు వచ్చేస్తారు, ఛాలెంజింగ్. మొత్తం మీద అర్జున్, మన అర్జున్కి ఒక పేటెంట్ అలవాటు, ఏదైనా సరే అయితే ఇది నేను చేయలేకపోతే నేను మరుసటి రోజు అగ్నిలో ప్రవేశిస్తాను. పేటెంట్ మీరు మహాభారత్ మొత్తం చూస్తే ప్రతిసారి తను రెడీ, అది అవ్వకపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తాను, ఇది అవ్వకపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తాను. టెన్షన్ ఎవరు పడతాడు? చెప్పేశాడు, ఓహో సరే అయితే నేను బాణంతో ఒక వారధ తయారు చేస్తాను, ఒకవేళ ఈ ఒక్క వారధ పగిలిపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తాను. హనుమంతుడు సరే అయితే మొదలుపెట్టు, తయారు చేస్తాడు, చక్కని వారధ తయారు చేస్తాడు. తయారు చేసినప్పటికి హనుమాన్ పని ఏం లేదు కదా, రామ్ 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 అంటూ కూర్చొని చూస్తున్నాడు ఎలా తయారు చేశాడు. సో ఇప్పుడు హనుమాన్ అంటాడు, సరే ఓకే రెడీ. సో అర్జున్ అంటారు, ఎస్ రెడీ, రండి ఇంకా మీరు దీని మీద వాక్ చేయండి. హనుమాన్ నవ్వుతూ అంటాడు, నేను వాక్ చేసే అవసరం లేదు, ఓన్లీ నా తోక పెడితే సరిపోతుంది. హనుమాన్ తన తోక పెడతా టక్కని మొత్తం పగిలిపోతుంది అనమాట. సో ఇప్పుడు అర్జున్ అనుకుంటారు, అయ్యో ఇప్పుడు నాకు అర్థమైంది, అందుగురించి ఆ రోజు ఆ బాణంతో వరద తయారు చేయలేదు, వీళ్ళు ఇంత బరువుగా ఉంటారని. అయితే ఎనీవే ఇప్పుడు తను ఏం ప్రామిస్ చేశాడు, అగ్నిలో ప్రవేశించాడు. సో తయారు చేశాడు, ఇంకా కర్రలు తీసుకొచ్చాడు, పెట్టాడు, అన్ని కర్రలు రెడీ చేసేసి ఇంకా అగ్ని మొదలు పెట్టాడు అనమాట. అప్పుడు వెంటనే అక్కడ కృష్ణుడు వచ్చారు ఒక బ్రాహ్మణ రూపంలోని, కాపాడాలి కదా, నమే భక్త ప్రణశ్యతి, భగవంతుడు అంటారు కదా నా భక్తుడిని నేను కాపాడుతాను. వచ్చారు అక్కడ బ్రాహ్మణ రూపంలో, హలో 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 ఆగండి ఆగండి ఇక్కడ ఏమవుతుంది? ఏం లేదండి బ్రాహ్మణ్ శ్రేష్ట, ఇలా నేను ఒక ఇది చేశాను, మేము ఒక సవాల్ చేసుకున్నాం, ఇప్పుడు నేను ప్రవేశించాలి. సో ఇప్పుడు బ్రాహ్మణ్ అంటాడు, ఎప్పుడైనా ఇలాంటివి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఒక సాక్షి ఉండాలి, మీ సాక్షి ఎవరు? సాక్షి ఎవరు లేదు, అయితే అవ్వదు కదా, ఎవరు సాక్షి ఉంటేనే ఈ కాంట్రాక్ట్ అవుతుంది, సాక్షి ఎవరు లేరు కదా. అయితే ఒక పని చేయండి, ఇప్పుడు నేను సాక్షి కదా, ఇప్పుడు నువ్వు మళ్ళీ కట్టు, ఈసారి చూద్దాము అని కృష్ణుడు అంటారనమాట. సో సరే వీళ్ళు కూడా అంటారు, అవును కరెక్ట్ కదా, సాక్షి ఎవరు లేకపోతే ఇప్పుడు మీరు సాక్షిగా ఉన్నారు, మేము ఇప్పుడు మళ్ళీ చేద్దామని. సో ఈసారి ఇంకా అర్జున్ ఇంకా ఎలాగో నా టైం అయిపోయింది, నేను ప్రవేశించాలి కదా అని కృష్ణుడిని తలుస్తూ తలుస్తూ ఆ వార్త తయారు చేస్తాడనమాట. ఇంకా హనుమాన్ ఇక్కడ ఏమైపోతుందంటే చాలా కాన్ఫిడెంట్గా అయిపోతాడు, ఇంకేంటి మళ్ళీ నేను నా తోక పెట్టాలి అయిపోతుంది పని అని. సో ఈసారి ఎప్పుడైతే ఆ వార్త తయారు చేస్తారు, హనుమాన్ని రమ్మంటారు, తోకతో అది పగలదు, హనుమాన్ నడిచినా పగలదు, హనుమాన్ దానిపైన గెంతినా పగలదు, అసలు ఇది ఏమవుతుంది, హనుమాన్ ఎంత తొక్కినా అది పగలట్లేదన్నమాట. సో అప్పుడు హనుమాన్ వచ్చేసి అంటారన్నమాట, ఏదో సంథింగ్ ఉంది విచిత్రంగా, అసలు అలా అవ్వదు అని. అప్పుడు కృష్ణుడు తన ఒక నిజ రూపం చూపిస్తారనమాట. సో అప్పుడు హనుమాన్ అడుగుతారు, స్వామి నేను ఎక్కడ తప్పు చేశాను, ఎందుకు అలా అయ్యింది, నాలో చాలా శక్తి ఉంది కదా. సో అప్పుడు కృష్ణుడు అంటారనమాట, ఫస్ట్ టైం చేసినప్పుడు నువ్వు రామ్ 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 తలుస్తూ వెళ్ళావు, ఈసారి నీ ఒక శక్తి సామర్థ్యం మీద నువ్వు వెళ్ళావు, నహా నేను చేసేయగలుగుతాను అని. అండ్ మొదటిసారి ఎప్పుడైతే అర్జున్ కట్టాడు, తను కూడా తన ఒక సామర్థ్యం పైన నేను ఏదైనా చేసేయగలుగుతాను అని, కానీ నెక్స్ట్ టైం ఏం చేశాడు, కృష్ణ కృష్ణ తలుచుకున్నాడు అని చెప్తారనమాట. సో ఇలా అప్పుడు కూడా అర్జున్ అండ్ హనుమాన్కి అయిన ఈ యొక్క సంఘటనలో హనుమాన్ అంటాడనమాట అర్జున్తో, నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను. అండ్ అర్జున్ కూడా కోరుకుంటాడు, మీలాగా భక్తి, మీలాగా వైరాగ్య, మీకున్న ఆ బ్రహ్మచార్య శక్తి నాకు మీరు ప్రసాదించాలి, మీరు ఎల్లప్పుడూ నాకు గైడ్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు హనుమాన్ అంటారు, సరే అయితే నేను నీ ధ్వజ పైన ఉంటానన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాము అర్జున్ తాలూకా ఒక రథము చాలా అందంగా ఉంది. నాలుగు శ్వేత గుర్రాలు, అగ్ని ఇచ్చిన రథము, చిత్రార్థ ఇచ్చిన గుర్రాలు, కపిధ్వజ, చక్కగా మాధవ ముందు కూర్చుని ఉన్నారు, వెనక అర్జున్ ఉన్నాడన్నమాట. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దధామో మహాశంఖం భీమకర్మా వికోధరా. ఇప్పుడు ఇక్కడ అందరి తాలూకా ఒక శంఖం తాలూకా పేర్లు చెప్తున్నారన్నమాట. సో మొదటి ఏం చెప్పారు, పాంచజన్యం ఋషికేశు. ఋషికేశు అంటే ఎవరు? కృష్ణుడు. ఋషికేశ అంటే ఎవరైతే ఇంద్రియాలని నియంత్రిస్తారు, జయిస్తారు, దానికి ఋషికేశు అని అంటారు. ప్రతి ఒక్క శ్లోకంలో కృష్ణుడు తాలూకా పేరు ఏదైతే వాడారో దాంట్లో ఒక గూఢమైన అర్థం ఉంది. ఒకవేళ మున్ముందుకి నేను మర్చిపోయినా కూడా మీరు నాకు గుర్తు చేయండి, మాతాజీ ఇక్కడ ఎందుకు కృష్ణుడికి ఈ పేరుతో పిలిచారు అంటే నేను దాని ఒక అర్థం చెప్తాను. సో ఇక్కడ ఋషికేశు అంటున్నారు, కృష్ణుడికి ఋషికేశ్ అంటున్నారు. పాంచజన్యం, కృష్ణుడి తాలూకా ఒక శంఖంకి పాంచజన్యం అంటారు. ఈ కథ మీ అందరికీ తెలుసు, కానీ ఇంకొకసారి తెలుసు కదా, ఎంతమందికి తెలుసు కథ తెలుసు? నో, ఓకే. ఆల్రైట్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ కథ ఉంది. ఎలా కృష్ణ అండ్ బలరామ్ ఎప్పుడైతే సాందీపని ముని ఆశ్రమంకి వెళ్తారు, అక్కడ విద్యని స్వీకరిస్తారు, తదుపరి లాస్ట్లో చివరిలో గురుగారికి గురుదక్షిణ ఇవ్వాలి కదా. ఏ విద్య అయినా మనం స్వీకరించినప్పుడు గురుగారికి దక్షిణ ఇవ్వాలి. సో వాళ్ళు వెళ్ళి అడుగుతారు, గురుగారు మీకేం దక్షిణ ఇవ్వాలి? సో అప్పుడు సందీపని ముని అంటారు, నాకు ఏమీ అవసరం లేదు, సాక్షాత్ పరబ్రహ్మ భగవాన్ నా ఒక గురుకుల్లో శిష్యుడిగా వచ్చినప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉంది, నాకు ఇంకేం కావాలి అని. కానీ సాందీపని ముని తాలూక భార్య ఆవిడ ఏవండి, ఒకసారి రండి వెనక రండి మాట్లాడాలి. సో తిని వస్తాడు, ఎందుకు అలా అండి, తను భగవంతుడు కదా, తనకి ఏదైనా మనం కావాలంటే కోరుకోవచ్చు కదా, ఇలాంటి అవకాశం మనకి ఎప్పుడు వస్తుంది, సరే ఏం కోరుకుందాం, మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా. సో అప్పుడు అంటుంది, లేదు లేదు లేదు, నా అబ్బాయి, వాళ్ళు ఒక అబ్బాయి చనిపోయి ఉంటాడనమాట, ఎవరో రాక్షసుడు వాళ్ళని తన్ని అపహరించి ఉంటారనమాట, సో తనకి మనం కోరుకుందాం. సో సందీపని ముని అంటారు, అది ఎలా అవుతుంది, తను చనిపోయి ఎన్నాళ్ళు అయిపోయింది అనమాట. సో అప్పుడు సందీపని ముని వాళ్ళ భార్య అంటారు, కానీ తను భగవంతుడు కదా, సి ఆవిడకి భౌతిక కోరిక ఉన్నా కూడా తను భగవంతుడు, తను ఏదైనా చేయగలుగుతాడు అనే విశ్వాసము ఉంది. సో లేదు, తను భగవంతుడుగా తను ఏదైనా చేయగలుగుతాడు, మనం అదే అడుగుదాము. సో ఇద్దరు వెళ్ళి చేతులు జోడించి, మాకు ఇదే కావాలి గురుదక్షిణగా, మీరు అదే ఇవ్వండి, మా అబ్బాయిని మాకు, మా కొడుకుని మాకు వెనక కావాలి. సో ఇప్పుడు కృష్ణుడు తెలుసు కదా ఎక్కడున్నాడు అని, తను వెంటనే సముద్రం లోపల దూకుతారు. సముద్రం లోపల పంచజన్య అని, యాక్చువల్లీ పంచజన్య అని ఒక రాక్షసుడు తాలూక పేరన్నమాట, తను ఆ ఒక శంఖం లోపల ఉన్నాడనమాట, దాక్కొని ఉన్నాడు. కొన్ని పురాణాల్లో అంటారు తన శంఖం రూపంలో ఉన్నాడు, తన శంఖం శరీరంతో ఉన్నాడు. కొందరు అంటారు తన శంఖంలో దాక్కొని ఉన్నాడు. సో తనతో యుద్ధం చేస్తారు, తన్ని చంపేస్తారు, అండ్ తర్వాత ఆ ఒక శంఖని భగవంతుడు తన దగ్గర ఉంచుతారు. సో యాక్చువల్గా ఈ పంచజన్య అనేది వైకుంఠంలో కూడా భగవంతుడు తాలూకా ఆయుధమే, భగవంతుడి దగ్గరే ఉంటుంది. కానీ భూలోకంలో వచ్చినప్పుడు ఒక లీల ప్రతిదీ, లైక్ లక్ష్మీదేవి, లక్ష్మీదేవి ఎల్లప్పుడు భగవంతుడి దగ్గరే ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఒక లీల, రుక్మిణీదేవిని అపహరించడము, మళ్ళీ తీసుకురావడం, సో ఇది ఒక లీల అన్నమాట. సో ఆ పంచజన్య శంఖ లోపల, ఎవరికైతే తను చంపేసి ఉంటాడు, అపహరించి ఉంటాడు, ఆ శంఖం లోపల ఉండాలి కదా. కానీ శంఖం మొత్తం చూసినప్పటికీ ఆ గురుపుత్రుడు లేడు అక్కడ. ఇప్పుడు ఏం చేద్దాం, గురుపుత్రుడు దీనిలో లేడంటే చనిపోయి ఉంటే ఎక్కడికి వెళ్తాడు, యమరాజు లోకంలో, యమలోకానికి వెళ్తాడు. సో వెంటనే ఆ పంచజన్య శంఖంని భగవంతుడు తన దగ్గర ఉంచేసి యమలోకానికి వెళ్తాడు. సో యమలోకానికి వెళ్ళినప్పటికీ భగవంతుడికి లోపల దారి ఇవ్వట్లేదు. యమలోకంలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మీరెవరు, మీకేం కావాలి? అప్పుడు భగవంతుడు యమలోకం గేట్ దగ్గర నిలబడి ఆ పంచజని శంఖం ఊదుతారనమాట. సో ఆ ఒక గర్జనతో యమరాజు భయపడిపోయి బయటికి వస్తారు. ఎవరు వచ్చారని భగవంతుడిని చూసి దండవత ప్రణామాలు చేసి, స్వామి మీరిక్కడ రావడం ఏంటి అంటే, నాకు ఒక జీవు వెనక కావాలి అని. అప్పుడు యమరాజు ఆ జీవుడిని భగవంతుడికి, జీవుడు అంటే గురుపుత్రుడిని వెనక ఇచ్చేస్తాడనమాట. సో అప్పుడు ఆ గురుపుత్రుడిని తీసుకొని గురుదక్షిణగా ఇస్తారనమాట. సో అప్పటి నుంచి ఆ ఒక పంచజన్య శంఖ భగవంతుడి దగ్గర ఉంది. సో ఈ ఒక యుద్ధంలో కూడా ఆయన పంచజన్య శంఖ ఊదుతున్నారనమాట. తర్వాత దేవదత్తం ధనంజయ. ధనంజయ అంటే ఎవరు? ఇందాక చెప్పాను, అర్జున్. అర్జున్ తాలూకా శంఖ పేరు దేవదత్త. సీ ధనంజయ, అర్జున్ స్పెషలీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అస్సాం అలాంటి ప్లేస్ నుంచి చాలా ఎక్కువ ధన సంపాదించాడు. సి అన్లైక్ టుడే, దోస్ డేస్ దే వర్ రిచ్ ప్లేసెస్. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఎవరు ధన సంపాదన చేయలేరు, అక్కడ ధనంజయ అవ్వలేరు, అలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. కానీ ఆ రోజుల్లో అలా కాదు, ఆ ప్రదేశంలో చాలా ధనం ఉంది. సి మనం కృష్ణ బుక్ చదివితే మనకి తెలుస్తుంది, భగవంతుడి తాలూక 16,100 భార్యలు కూడా అస్సాం నుంచే, ఆ ఒక ప్రాగ్జ్యోతిష్పూర్ అస్సాంలో ఉంది, అక్కడి నుంచే తీసుకొచ్చారు. ఈ ఒక కథ మీ అందరికీ చాలాసార్లు చెప్పి ఉన్నాను, ఎలా బాణాసురు అనే ఒక రాక్షసుడు 16,100 రాకుమారిలు, రాజకుమారిల్ని అందరినీ అక్కడ బంధించి ఉంటాడనమాట. ఎప్పుడైతే భగవంతుడు నరకాసురుడిని వధం చేస్తారో, బాణాసురుని చంపేస్తారు, అప్పుడు ఆ రాణిలందరినీ తీసుకొని, హా మీరు ఇప్పుడు విముక్తులయ్యారు అంటే, వాళ్ళు భగవంతుడికి ఒక విన్నపం చేస్తారు, మేము ఎక్కడికి వెళ్ళాలి, కనీసం ఈ బాణాసురుడు మాకు 2 పూటలు భోజనం పెట్టారు, ఉండడానికి మాకు చోటు ఉంది, ఇప్పుడు మేము వెనక్కి వెళితే మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని స్వీకరించరు, మాకెవరు పెళ్లి చేసుకోరు, మేము ఇప్పుడు ఎక్కడ పోతాము. అప్పుడు భగవంతుడు వెంటనే అయితే సరే మీ అందరితో నేను పెళ్లి చేసుకుంటాను. సో ఆ 16,100 రాజకుమారులందరితో భగవంతుడు పెళ్లి చేసుకుంటారని, ప్రతి ఒక్క రాజకుమారి కోసం ఒక మంచి భవనాన్ని ద్వారకాలు ఏర్పాటు చేస్తారు. సో వీళ్ళందరూ అస్సాం తాలూకా ప్రిన్సెస్. కొన్ని సంవత్సరాల కిందట నేను విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రవచనం తర్వాత నాకు ఒకతరు క్వశ్చన్ అడిగారు, మీరు టీ కాఫీ తాగోదంటారు, ఆనియన్ గార్లిక్ తినోదంటారు, కానీ భగవంతుడు తప్పకుండా టీ తాగి ఉంటాడు కదా. నేను అడిగాను ఎందుకు అంటే, అంటాడు అస్సాం నుంచి కదా, అంతమంది భార్యలు అస్సాం నుంచి ఉంటే మామగారు పంపిస్తారు కదా అస్సాం టీ, ఫాదర్ ఇన్లా పంపిస్తారు కదా, ఏదేదో ఒకేషన్స్కి తప్పకుండా తాగి ఉంటారు అని నాకు అడుగుతున్నాడు అనమాట. నేను చెప్పాను, బాబు ఈ టీ అనేది బ్రిటిష్ తెచ్చారు, ఆ రోజుల్లో లేదు, నువ్వు ఏమంత టెన్షన్ పడే అవసరం లేదు, టీ కాఫీ మాత్రం మనం తాగకూడదు. అస్సాం నుంచి ప్రిన్సెస్ ఉన్నా, డార్జిలింగ్ నుంచి ఉన్నా, ఇస్కాన్లో టీ కాఫీ మనం తాగకూడదు, మీరు ఎన్ని రీజన్స్ తీసినా దానికి. సి టీ ఇస్ బాట్ బై ద బ్రిటిషర్స్. ఇప్పుడు ఈ దీక్షలో టీ అనేది పెద్ద ఆటంకం వచ్చేస్తుంది. ఎవరైనా ఏదైనా మానేస్తారంటారు, టీ కాఫీ మానేయండి అంటే వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఇది మన కల్చర్ కాదు, టీ కాఫీ అనేది భారతదేశం కల్చరే కాదు, బ్రిటిషర్స్ తెచ్చారు. మేము చదివినప్పుడు హిస్టరీలో 2737 బీసీలో ఈ టీ అనేది చైనాలో మొట్టమొదటిసారి మొదలైంది. చైనా తాలూకా ఏదో ఒక ఎంపరర్ పేరు మర్చిపోయాను, ఏదో నీళ్లు మరుగుతూ ఉంటే చుట్టుపక్కల డ్రై లీవ్స్ పొడి ఆకులు అలా గాలిలో ఆకులు ఇలా వస్తూ ఆ నీళ్లు పడిపోయారనమాట. ఆ నీళ్లు పడిపోతే మంచి వాసన వచ్చి అది తాగారంటే ఇది చాలా బాగుంది, అసలు ఏ ఆకు పడిందని వాళ్ళు అలా వెతుకోవడము, మెల్లమెల్లగా అదొక అలవాటు మొదలైంది. సో చైనా నుంచి మళ్ళీ మొత్తం అంతటికీ ఆ టీ అనేది వెళ్ళింది. అండ్ మెల్లమెల్లగా బ్రిటిషర్స్ ఇక్కడ వచ్చినప్పటికీ ఆ ఒక ప్రదేశంలో టీ గార్డెన్స్ అనేది మొదలుపెట్టారు. సో ఇది మన భారతీయ కల్చరే కాదు. మన టీ ఎలా ఉంటుందంటే, మన తులసి ఆకులు అల్లము అలాంటి నీళ్ళు మరిగిపెట్టి తాగడం వల్ల ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యంతో ఉంటారు, అది చాలా మంచిది, అల్లం తులసి. కానీ టీ అనేది దాంట్లో ఎటువంటి గుణమే లేదు. ఊరికే కొంతసేపు కోసం మనకు ఒక అలర్ట్నెస్ అనేది తీసుకువస్తుంది, కానీ తర్వాత మళ్ళీ మనం మామూలు అయిపోతాం. అదొక నష, దానివల్ల ఎటువంటి లాభం లేదు, ఏం హెల్త్ బెనిఫిట్స్ లేదు. కాకపోతే ఇప్పుడు మీరు అందొచ్చు హెల్త్ బెనిఫిట్స్ ఎందుకు లేదు మాతాజీ అంటే, ఇప్పుడు మార్కెటింగ్ ఏజెన్సీల వాళ్ళు ఎన్నెన్నో రకాలు వాళ్ళు ఒక టీని వాళ్ళు సేల్ చేయాలని దీంట్లో ఇది ఉంది, గులాటీ ఉంది, దీంట్లో ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, చాలా మంచిది అని ఊరికే ఒక ప్రచారం, వాళ్ళది మార్కెటింగ్ టెక్నిక్స్ అనమాట, సేల్ అవ్వాలని రకరకాలుగా. దేంట్లో అయితే గుణం లేదు దాంట్లో కూడా గుణం ఉంది అని వాళ్ళు దాన్ని మార్కెటింగ్ చేస్తారు, కానీ దాంట్లో నిజంగా అయితే దాంట్లో ఎటువంటి గుణం అనేది లేదు అనమాట. ఎనివే మనం టీ వరకు వెళ్ళకుండా మనం ఇక్కడ వచ్చేద్దాం మన ధనంజయ దగ్గర. దేవదత్తం ధనంజయ పౌండ్రం దధాము మహాశంకం భీమకర్మ వికోధర. భీమకర్మ అంటే భీముడు అనుకుంటున్నారా? భీమతాలు ఒక పేరు ఇక్కడ చెప్పట్లేదు. భీమకర్మ అంటే ఎవరైతే చాలా పెద్ద పెద్ద కర్మ చేస్తారో, పెద్ద పెద్ద పనులు చేస్తారో, అతడు ఎవరు? వికోధర. వికోధర అంటే భీముడు. ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తున్నారు, భీముడు పేరు చెప్పట్లేదు ఇక్కడ. భీమకర్మ అంటే భీము గురించి చెప్తున్నారేమో అనుకుంటారు. భీమకర్మ ఎవరైతే పెద్ద పెద్ద పని చేస్తాడు, ఎవరైతే చాలా బలిష్ఠుడు, ఎవరైతే చాలా శక్తివంతుడు, అలాంటి అతను ఒక మహాశంఖం. ఆ మహాశంఖం తాలూకా పేరు పౌండ్రం. ఎందుకంటే భీముడు చాలా బలిష్ఠుడు, చాలా ఎత్తుగా ఉంటాడు, చాలా భారీ బాడీతో ఉంటాడు. భీముతో సంబంధించిన ప్రతి వస్తువు కూడా అలానే ఉంది. తన శంఖం కూడా చాలా పెద్దది ఉంటుంది, తన గ్లాస్ నీళ్ళు తాగింది కూడా చాలా పెద్దదిగా ఉంటుంది, అన్నీ చాలా పెద్ద సైజులో ఉంటుందన్నమాట. సో ఇక్కడ అంటున్నారు పౌండ్రం, పౌండ్రం దధాము మహాశంఖం భీమకర్మ వృకోధర. ఉదర అంటే కడుపు, వృకోధర అంటే చాలా పెద్ద కడుపు. పెద్ద కడుపు అంటే తను చాలా ఎక్కువ తినేవాడు అనమాట, చాలా ఎక్కువగా తను తినేవాడు. అయితే ఎవరైనా అది తప్పుగా అర్థం చేసుకోవచ్చు, ఎందుకు తను ఎక్కువగా తినేవాడు? ఎక్కువగా తినడంలో తప్పు కాదు, ఎందుకంటే తను ఎక్కువగా పని కూడా చేసేవాడు, తను చాలా ఎక్కువ పని చేసేవాడు, తను చాలా ఎక్కువ బలిష్ఠుడు కూడా. మళ్ళీ ఆ బలం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? గాలి నుంచి రాలేదు కదా బలము, బలం కావాలంటే తినాలి కదా, అందుగురించి తను ఎక్కువగా తినేవాడు. మనము మహాభారత్లో ఒక కథ వస్తుంది, ఎలా ఎప్పుడైతే ఆ లాక్షాగ్రహ తయారు చేస్తారు, ఆ లాక్షాగ్రహాన్ని కాల్ చేయాలని ఒక ప్లానింగ్ వేస్తారు. సో వాళ్ళకి ముందే తెలిసిపోతుంది, విదుర్ ముందే వాళ్ళకి హింట్ ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఒక టనల్ లాగా తయారు చేస్తారు. సో ఆ టనల్ లోపల నుంచి వాళ్ళు ముందే అక్కడి నుంచి పారిపోతారు. నేను పారిపోయిన తర్వాత ఈ లాక్షాగ్రహ అనేది కాలవడం అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారో, వీళ్ళందరూ చాలా అలసిపోయారు. ఇంకా ఎంత పెద్ద టనల్ అనమాట, అండ్ ఇంకా వాళ్ళు దూరం దూరం పారిపోవాలి, లేదంటే ఆ అగ్గికి వాళ్ళు దొరికిపోతారనమాట, ఆ అగ్నికి దొరికిపోతారు. సో వాళ్ళు అలా వెళ్ళిపోయి ఇంకా నడవలేకపోతే, అప్పుడు భీముడు, మన మహాభారతం మీరు చదివితే ఇది ఉంది, అప్పుడు భీముడు తన రెండు భుజాల పైన యుధిష్ఠిరికి మరియు అర్జున్కి ఇటు నకుల్, సహదేవ్, కుంతిమాత అని అందరినీ తీసుకొని అతను నడవడం మొదలు పెడతాడు. నడవడమే కదా, అతను పరిగెత్తుతాడనమాట. సో చాలా బలిష్ఠుడు అనమాట, అండ్ అంత బలం ఉంది కనుక తినడం కూడా తను ఎక్కువగా తినేవాడు. అందుగురించి భీమ ఎంత ఎక్కువగా తినేవాడంటే, హస్తినాపూర్లో ఉన్న కిచెన్ అంతా భీముడు ఇప్పుడు తినడానికి కూర్చున్నాడంటే వాళ్ళకందరికీ టెన్షన్ అనమాట, అసలు ఏది మిగిలేది కాదనమాట, కిచెన్ మొత్తం కంప్లీట్. కానీ ఎంత తినినా కూడా సంతృప్తి అనేది లేదు. అంటే తినేసిన తర్వాత మన ఆకలి తీరిపోతే మనం ఒక శబ్దం చేస్తాం, ప్రతి ఒక శబ్దం అనేది, కానీ అది ఎప్పటికి రాదనమాట, ఎంత తినిపించినా అనమాట. సో ఇప్పుడు ఒకసారి అయితే వాళ్ళందరూ టెన్షన్ అయిపోయి ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అని కుంతిదేవి దగ్గరికి వెళ్తారు. సో ఎప్పుడైతే కుంతిదేవి తన చేతితోని భీముడికి ఒక లడ్డు ఇస్తారో అప్పుడు తనకి సంతృప్తిగా ఉంటుందన్నమాట. సో అదొక అలవాటు అనమాట, ఎంత తినినా కూడా చివరిలో కుంతిదేవి చేతితో ఒక లడ్డు తినాలి, అప్పుడే. సో ఎక్కడున్నా కూడా వాళ్ళు కుంతిదేవిని పిలుస్తారు, లేదంటే అయిపోతుందన్నమాట, ఏ దొరికితే తినేస్తాడు. ఎందుకు ఇలా చేసేవాడు? భీముడు తాలూకు శరీరంలో ఒక అగ్ని ఉంది, మన అందరి శరీరంలో ఒక అగ్ని ఉంది, ఆ అగ్నితోనే కదా మన జీర్ణం పోతుంది. కానీ ప్రతి ఒక్కరిలో అగ్ని ఎక్కువ మాత్రలో తక్కువ మాత్రలో ఉంటుంది. సో భీముడు ఒక శరీరంలో ఎక్కువ మాత్రలో ఉండడం వల్ల ఇలా వేసిన వెంటనే అది జీర్ణం అయిపోతుంది, అందుగురించి వెంటనే మళ్ళీ ఆకలిగా ఉండిపోతాడు, తనకి ఎప్పుడు సంతోషం అనేది ఉండదన్నమాట. సో ఈ ఎప్పుడైతే స్వయంవరలో ద్రౌపదిని అర్జున్ తీసుకొని వస్తారు, స్వయంవరలో గెలిచి, అండ్ కుంతీదేవి దగ్గరికి వెళ్ళి మేమేదో ఇక్కడ మంచి భిక్ష తెచ్చామమ్మా ఈరోజు అని చెప్తారు. అండ్ కుంతీదేవి వెనక చూడకుండానే ఏదైతే భిక్షలో తెచ్చావో ఐదుగురుల్లో సమానంగా పనిచేయండి అని అంటారనమాట. అండ్ ఎప్పుడైతే కుంతీదేవి మళ్ళీ వెనక వచ్చి చూస్తారా నేను చెప్పింది ఇలా జరిగింది అని అన్నప్పుడు, మీ అందరికీ తెలుసు కదా వ్యాసదేవి అక్కడికి వస్తారు, మొత్తం కథ చెప్తారు ఎలా ద్రౌపది పూర్వజన్మలో ఐదుసారి శివుడితో అంటుందన్నమాట, నాకు భర్త కావాలి భర్త కావాలి భర్త కావాలని. శివుడు సరే అయితే నీకు ఐదుగురు భర్తలు ప్రసాదిస్తున్నానని చెప్తారనమాట. సో ఈ అంతా ఘటన జరిగినప్పటికీ కుంతీదేవి అంటారు, సరే అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు ఎలాగో యు ఆర్ ద వైఫ్ ఫర్ ఆల్ ద 5 పాండవాస్, సో ఇప్పుడు నీకు కొన్ని డ్యూటీస్ ఉన్నాయి యాజ్ ఎ వైఫ్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు ఏం చెయ్యాలి. సో అప్పుడు ఆవిడ అంటారనమాట, నువ్వు ఎప్పుడైనా భోజనం పెడితే నువ్వు ఏదైతే వంట చేస్తావో దానికి రెండు భాగాల్లో విడదీయాలి, ఒక భాగం మాత్రం భీముడికి ఇచ్చేయాలి, ఇంకొక భాగంలో 6 పార్ట్స్ చేయాలన్నమాట. దాంట్లో నేను తింటాను, నువ్వు తినాలి, యుధిష్ఠర్ అర్జున్ నకుల్ సహదేవ్, సో మన 6 పీపుల్కి ఒక పార్ట్ అండ్ మొత్తం ఒక పార్ట్ భీముడికి ఇచ్చేయాలన్నమాట. సో అప్పటికి కూడా ద్రౌపదికి ఇలా ట్రైనింగ్ ఇచ్చారన్నమాట కుంతీదేవి. సో అంత ఎక్కువగా తను తినేవాడనమాట. అండ్ అందుగురించి ఈ పాండవ నిరజల ఏకాదశి అని మనకి భీముడు ఒక దయ వల్ల ప్రసాదించడం అయ్యింది. భీముడు వ్యాసదేవ్ ఒకసారి ఉపన్యాసం ఇస్తూ ఉంటే చెప్తున్నారనమాట ఏకాదశి అనేది ఎంత మంచిది, ఏకాదశి అని కంపల్సరీ చెయ్యాలి. అప్పుడు భీముడు అనుకుంటారనమాట, కానీ నేను చెయ్యలేను నాకు చాలా ఆకలేస్తుంది. సో అప్పుడు వ్యాసదేవ్ తన తాతగారు అవుతారు కదా, సో అప్పుడు తను వెళ్ళి చెప్తారు తాతగారు మీరు ఏదో చెప్పాలి, నాకు ఏకాదశి చెయ్యాలని ఉంది కానీ నేను చేయలేను నాకు చాలా ఎక్కువ ఆకలేస్తుంది, మీరు ఏదో ఒకటి చేయండి. వ్యాసదేవ్ అంటారు ఇంకా చేయడానికి ఏం లేదు, నువ్వు చేయవలసిందే ఏకాదశి. సో అప్పుడు భీముడు ఒక యుక్తి ఇస్తాడు, మీరు అలా ఏమైనా చేస్తే నేను ఒకసారి ఏకాదశి చేస్తాను, ఆ ఏకాదశిలో ప్రతి ఆల్ ఏకాదశి తాలూక ఫలం ఉండాలి, అన్ని ఏకాదశులు తాలూక ఫలం ఉండాలి అని. సో అప్పుడు వ్యాసదేవి అయితే సరే అంటారు. సో వ్యాసదేవి ఇస్ అవతార్ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో తన వెంటనే అయితే సరే ఈ ఒక ఏకాదశిలో నేను అన్ని ఏకాదశి తాలూక ఫలంని ఇస్తాను పెడతాను, సో ఈ ఒక్క ఏకాదశి మాత్రం నువ్వు చెయ్యాలి, కానీ ఇది కఠినంగా ఉంటుంది, ఈ ఏకాదశిలో నువ్వు ఫ్రూట్స్ అయినా ఏది తీసుకోకూడదు, నీళ్ళు కూడా తాగకూడదు అనమాట. సో అందుగురించి ఆ ఏకాదశికి పాండవ నిరజల ఏకాదశి అని పేరు వచ్చిందనమాట. సో ఇప్పటికీ కూడా మనం ఫాలో అవుతున్నాం కదా, ఎవరైనా ఒక ఏకాదశి మిస్ అయినా పొరపాట్లు ఏదైనా తప్పు జరిగినా ఈ పాండవ నిర్జల ఏకాదశి నిర్జల నిర్జలాగా చేసేసుకుంటే ఆల్ ఏకాదశి తాలూకా ఫలితం వచ్చేస్తుంది. అండ్ అందుగురించి ఏకాదశి ఒక టైం కూడా చూడండి, మే జూన్లో వస్తుంది. సో మే జూన్లో రావడం వల్ల అప్పుడు చాలా దాహం వేస్తుంది, ఆ సమయంలో నిర్జల చేయాలంటే చాలా కష్టం అనమాట. సో ఇలా వికోధర కోసం, ఈ భీముడు కోసము ఈ పాండవ నిర్జల ఏకాదశి అనేది సృష్టించడం అయ్యిందనమాట. సో తను ఎక్కువ ఆహారం తీసుకుంటాడు కనుక తను అర్జున్కైనా నిమ్నస్థితిలో ఉన్నారని అనుకో అవసరం మనకి లేదు. ప్రతి ఒక్క శరీరం ప్రతి ఒక్కరి శరీరం వేరు వేరుగా సృష్టించడం అవుతుంది. భక్తి జీవితంలో కూడా కొంతమంది భక్తుల్ని మనం చూసినప్పుడు మనం విమర్శించవచ్చు, తనెందుకు అంత ఎక్కువ తింటున్నాడు, భవసత్తంలో ఇంద్రియ నియంత్రించే క్వాలిటీ లేదేమో అని మనం అనుకుంటాము. కానీ అలా కాదు, ప్రతి ఒక్క శరీరం వేరుగా ఉంది. మన సంప్రదాయంలోనే మనం చూస్తే రఘునాథ్ దాస్ గోస్వామి 3 రోజుల్లో 1 3 డేస్ తర్వాత ఒకసారి తినేవారు. ఏం తినేవారు? మజ్జిగ. ఎంత? 100 మిల్లీలీటర్స్. అదేంట్లో దోనాలో, ఆ దోనా దేంతో తయారు చేసేయబడింది? ఆకులతో. ఆకులతో తయారు చేసిన దోనాలో 100 మిల్లీలీటర్ మజ్జిగ 3 రోజుల్లో ఒకేసారి తినేవారు, తాగేవారు, అంతే. ఇంకా వాళ్ళు ఇంకే ఆహారం లేదు. ఈరోజు మనం ఇలా మొదలు పెడితే మనం బ్రతకలేము. సో ప్రతి ఒక్కరు శరీరము వేరుగా ఉంది. అండ్ ఇప్పుడు మన సంప్రదాయంలోనే మాధవాచార్య ఉన్నారు, మాధవాచార్య చాలా ఎక్కువ తినేవారు. భీముడు లాగే కదా, మాధవాచార్య కూడా వాయు తాలూక భాగమే కదా, సో తను చాలా ఎక్కువగా తినేవారు. సో వాళ్ళ ఇంట్లో కూడా అదే ప్రాబ్లం, అమ్మో మాధవాచార్యకి ఎంత పెట్టినా కూడా అది సరిపోలేదు. సో ఇప్పుడు మన ఎదురుగా కూడా ఎవరైనా భక్తుడు ఎక్కువగా తింటున్నాడంటే ఆహా తనకి ఇంద్రియ కంట్రోల్ లేదనేది కాదు, మేబీ తన శరీరంకి అంత ఆహారం అవసరం ఉందేమో. కొంతమంది శరీరంకి అంత ఆహారం అవసరం లేదు. సెన్స్ కంట్రోల్ ఒక విషయం ఎప్పుడు మధ్యలో వస్తుంది, ఎప్పుడైతే ఒకరోజు చాలా ఎక్కువగా తినేస్తాము, ఎందుకంటే మనకి రుచికరమైన ఇష్టమైన ఆహారం ఈరోజు ఉంది అంటే ఎక్కువగా తింటాం, మళ్ళీ మరుసటి రోజు తక్కువగా, మళ్ళీ ఎక్కువ. అలాంటి ఫ్లక్చువేషన్స్ అయితే అది సెన్స్ కంట్రోల్ అని ఆ వర్డ్ మనం చెప్పవచ్చు. ఆ ఇంద్రియం మీద నియంత్రణ లేదు. కానీ ప్రతిరోజు స్టేబుల్గా ఇంత క్వాంటిటీ ఎవరైనా తింటున్నారంటే అది వాళ్ళ శరీరం తాలూకా నేచర్ అనమాట. సో దాంట్లో తప్పు ఏమీ కాదు. సో అందుకు ఈ భీముడు గురించి ఇలా అనుకోవడం వల్ల, లేదంటే తనకి కోపం ఎక్కువ ఉందని మనం కొన్ని కొన్నిసారి మనం మనసులో విమర్శిస్తాం వాళ్ళకి, ఎందుకు ఇలా ఉన్నాడు భక్తుడుగా. కానీ దానికి మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క శరీరం స్వభావం వేరే వేరేగా ఉంటుంది. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరా నకులాసః దేవశ్చ సుఘోషామణి పుష్పకో కస్యశ్చ పరమేశ్వసః శిఖండీ చ మహారథా దృష్టద్యుమ్నో విరాటశ్చ సత్యకీశ్చ పరాజితా ద్రౌపదో ద్రౌపదేయశ్చ సర్వస్వా పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహూ శంఖం దద్మో పృథక్ పృథక్. సో ఇక్కడ అంటున్నారు, తర్వాత యుధిష్ఠిర్ తన ఒక శంఖము, దాని పేరు అనంత విజయ, అది ఉదారు. తర్వాత నకుల్ సహదేవ్, వాళ్ళ వాళ్ళ ఒక శంఖాలు, సుఘోష మరియు మణిపుష్పక. తర్వాత కాశీ తాలూకా రాజు, తను కూడా తన ఒక శంఖంని ఊదారు. శిఖండి, దృష్టద్యుమ్న, విరాట్. విరాట్ గురించి మనం చర్చించాం కదా, అజ్ఞాత్వాస్లో పాండవాలకి శరణాగతి ఇచ్చిన విరాట్ రాజు, తను కూడా తన శంఖం ఊదారు. తర్వాత సత్యకి, సత్యకి ఎవరు, సత్యకి ఎవరు, కృష్ణా తాలూకా సేనలో ఉన్నారు. ద్వారకా నుంచి మొత్తం భగవంతుడి తాలూకా నారాయణ సేన అంతా దుర్యోధన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ నారాయణ సేన తాలూకా హెడ్ ఎవరు, కృతవర్మ. కానీ ఇక్కడ సత్యకి అనేది వీళ్ళ దగ్గర ఉన్నాడు. ఎందుకు సత్యకి వీళ్ళ దగ్గర ఉన్నాడంటే, సత్యకి అర్జున్ తాలూకా శిష్యుడు అనమాట, అర్జున్ దగ్గర చాలా నేర్చుకున్నాడు. సో సత్యకి కూడా వీళ్ళు పక్కే ఉన్నాడనమాట. తర్వాత ద్రౌపద, ద్రౌపద ఎవరు, ద్రౌపది తాలూకా నాన్నగారు, సన్స్ ఆఫ్ ద్రౌపది, ద్రౌపది తాలూకా పిల్లలు. అండ్ తర్వాత సుభద్ర, సుభద్ర తాలూకా కొడుకు పేరేంటి, అభిమన్యు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఒక శంఖాలు ఊదడం మొదలుపెట్టారు. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాం. సఘోషాదిత్రాష్ట్రానాం ధరతరాష్ట్రం హృదయాని వ్యదారయా నాభశ్చ పృథ్వీం చైవ తుమోలో భయనాదయన్ తుమోలో భయనునాదయాన్. సో ఇప్పుడు అంటున్నారు, వీళ్ళందరు ఇలా శంఖం ఊదుతూ ఉంటే చాలా భయంకరమైన శబ్దం అనమాట. ఎలా ఉందంటే మొత్తం వైబ్రేషన్ అనమాట, మొత్తం ఆకాశ పృథ్వీ అంతా కదిలినట్టు అప్రోరియస్గా చాలా గట్టిగా శబ్దం వినబడింది. అండ్ ఏమైంది ఈ శబ్దంతోనే, ఇట్ షాటర్డ్ ద హార్ట్స్ అనమాట. షాటర్డ్ ద హార్ట్స్ అంటే ఈ కౌరవాల తాలూకా హృదయాన్ని చిందించింది అనమాట. వాళ్ళు చాలా అంటే ఒకేసారి వాళ్ళు చాలా భయపడిపోయారనమాట. ఓ, వాళ్ళ శక్తి అంతా ఎక్కువగా ఉంది అని వాళ్ళ హృదయాన్ని చిందించేసింది అనమాట. సి, ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, ఇందాక భీష్ముడు శంఖం ఊదాడు, అప్పుడు పాండవాల తాలూకా హృదయాన్ని చీరేసింది అని చెప్పలేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు శంఖం ఊదడం మొదలుపెట్టారు, సంజయ్, సంజయ్ కదా మన రిపోర్టర్, సంజయ్ కదా అప్పుడు మాట్లాడుతున్నారు, సంజయ్ ఏమన్నారు వెంటనే, వీళ్ళు శంఖం ఊదితే వీళ్ళందరి హృదయాలు కదిలిపోయాయి, వాళ్ళు చాలా ఫీల్ అయిపోతున్నారు, చాలా భయపడిపోతున్నారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, సంజయ్ కొంచెం బయస్గా ఉన్నాడు. ఎవరు బయస్గా ఉంది, బయస్గా ఉన్నారు వాళ్ళు రిపోర్టింగ్ ద్వారా మనకు తెలిసిపోతుంది. మీరు సాక్షి చదివితే మీకు అర్థమవుతుంది అదే న్యూస్ ఎలా ఉంటుంది, ఈనాడు చదివితే అర్థమవుతుంది అవునా. అదే న్యూస్కి సాక్షి ప్రజెంట్ చేసింది కొంచెం వేరేగా చేస్తారు, ఈనాడు వేరేగా. సంఘటన ఒకటే కానీ రిపోర్టింగ్ వేరేగా చేస్తారు బయస్గా ఉన్నవాళ్ళు. ఆచిత టైమ్స్ ఆఫ్ ఇండియా, ప్రతి ఒక్కరు సేమ్ న్యూస్ ఉన్నా ఎక్కడ చిన్న మసాలా వాళ్ళు యాడ్ చేస్తారు. సో ఇలా సంజయ్ అంటే చాలా మంచి భక్తుడు. సో వీళ్ళ శంఖ ముదితే తనకేం అవ్వట్లేదు, దుర్యోధన్ హ్యాపీ అని చెప్పేశాడు. కానీ వీళ్ళ శంఖ ముదితే ప్రతిసారి కొంచెం యాడ్ చేసి చెప్తాడు, ఓ ఇట్స్ అప్రోరియస్, మొత్తం స్కై అండ్ ఎర్త్ అంతా కదిలిపోయింది అని చాలా ప్రేమతో చెప్తున్నాడనమాట. వాళ్ళకు హృదయాన్ని ఛేదించింది. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. అథా వ్యవస్థితాన్ దృష్ట్వా ధర్తరాష్ట్రాన్ కపీధ్వజాం ప్రవర్తే శాస్త్ర సంపాతే ధనుర్ ఉద్యమ్య పాండవాం ఋషికేశం తదా వాక్యం ఇదం అహా మహీపతే. సో ఇప్పుడు అంటున్నారు, అట్ దట్ టైం సంజయ్ రిపోర్ట్ చేస్తున్నాడు, అట్ దట్ టైం అర్జున ఏం చేశాడు, ఎవరైతే కూర్చొని ఉన్నాడు, ఎక్కడ కూర్చొని ఉన్నాడు, రథం మీద కూర్చొని ఉన్నాడు, ఆ రథం ఎలా ఉంది, కపిధ్వజంతో ఉన్న రథం మీద అర్జున్ కూర్చొని ఉన్నాడు, తను ఒక కాండివాన్ని తీసుకొని ప్రిపేర్ టు షూట్ రెడీగా ఉన్నాడు బాణంతో. ఓ కింగ్, ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర, అర్జున దెన్ స్పోక్ టు లార్డ్ కృష్ణ దీస్ వర్డ్స్. ధృతరాష్ట్ర తాలూకా పిల్లల వైపు చూస్తూ ఇప్పుడు అర్జున్ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇందాకే మనం విన్నాం కదా అర్జున్ తాలూకా రథం ఎలా ఉంది అని, మళ్ళీ ఎందుకు ఇంకొకసారి కపిధ్వజ అని చెప్తున్నారు. దీని ఒక గూఢమైన అర్థం ఉంది. కపి, కపి అంటే కోతి. కోతిల తాలూకా ఒక మనస్తత్వం ఎలా ఉంటుంది, చంచలంగా ఉంటుంది. ఎందుకు వ్యాసదేవి ఇక్కడ ఇలా పెడుతున్నారంటే వ్యాసదేవి తెలుసు ఎలా అయితే ఒక కోతి తాలూకా హృదయం చంచలంగా ఉంది, ఇప్పుడు అర్జున్ తాలూకా ఒక మనస్తత్వం కూడా చంచలంగా తయారవుతుంది, రెడీగా ఉంది. మనకి తెలియదు, ఆయనకి స్టోరీ తెలుసు కదా, ఆయన ముందే మనకు ప్రిపేర్ చేసేస్తున్నారు. కపిధ్వజ, ఎలా అయితే కపి తాలూకా ఒక మనసు చంచలంగా ఉంది, అలా ఇప్పుడు అర్జున్ తాలూకా మనసు కూడా చంచలంగా అవుతుంది. కానీ మనం భయపడే అవసరం లేదు, తన మనసు చంచలంగా ఉన్నా కూడా ఇక్కడ ఎవరున్నారు, అందుకోసం ఋషికేశ అని చెప్పారు, ఎవరైతే ఇంద్రియాలని నియంత్రిస్తారు. సో భయపడే అవసరం లేదు, అర్జున్ తాలూకా ఇంద్రియాన్ని తీరు నియంత్రిస్తారు అని చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ ఈ మాట వచ్చినప్పటికి శ్రీల ప్రభుపాద్ తన భాష్యంలో చాలా మంచిగా చెప్తున్నారు, వీళ్ళు భయపడరు, వీళ్ళు కదలరు, వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వన్ హూ టేక్ షెల్టర్ ఆఫ్ ద సుప్రీం లార్డ్ హ్యాజ్ నథింగ్ టు ఫియర్ ఈవెన్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కలామిటీ. సి, మనం ఒక పాయింట్ ఇక్కడ మిస్ అయ్యాము. వీళ్ళు శంఖం ఊదుతూ ఉంటే పాండవాళ్ళకి భయం లేదు, కానీ పాండవాళ్ళు శంఖం ఊదితే వీళ్ళకి భయం ఉంది. సో దాన్ని ఒక భాష్యంలో ప్రభుపాద అంటున్నారు, ఎందుకంటే భగవంతుడు వీళ్ళ దగ్గర ఉన్నారు కనుక వీళ్ళకి ఎటువంటి భయం లేదు. సి, ఎందుకు ఇది క్లారిఫై చేస్తున్నానంటే, మీరు అనుకోవద్దు బహుశా వీళ్ళు చాలా చక్కగా ఊదారేమో, వీళ్ళు స్లోగా ఊదారేమో, వాళ్ళు కూడా అలానే ఊదారు, వీళ్ళు కూడా అలానే ఊదారు, కానీ వీళ్ళకి భయం లేదు, ఎందుకంటే భగవంతుడు ఉన్నారు. సి, వస్తు అలానే ఉంది, దాంట్లో ఎటువంటి తేడా లేదు, మన మనసులో తేడా ఉంది, ఎందుకంటే భగవంతుడు మన దగ్గర ఉన్నాడు. సి, ఉదాహరణకి ఇప్పుడు మీరు సండే ప్రోగ్రామ్ తర్వాత బస్ స్టాండ్ వరకు నడుచుకొని వెళ్తున్నారనుకోండి, చీకటిగా ఉంది, ఎవ్వరు లేరు, అలా మీరు స్లోగా వెళ్ళిపోతూ ఉంటే రాత్రి 10:30, నేను క్లాస్ 9 వరకు చెప్పేస్తాను అనుకోండి, ఊహించండి, నేను చెప్పనండి, భయపడొద్దు, 8:00 క్లోజ్ చేసేస్తాను, 9 వరకు చెప్పేసాను అనుకోండి, ఇంకా లేట్ అయిపోయింది, మీరు ఎలా వెళ్ళిపోతున్నారు, ఇంకెవ్వరు లేరు, అప్పుడు అక్కడ నుంచి ఎవరో వచ్చేస్తున్నాడనమాట, చాలా పొడవుగా ఉన్నాడనమాట, మీ వైపే చూస్తున్నాడనమాట, పర్సులో క్యాష్ ఉందన్నమాట, మీరు ఇంకా భయంతో వెళ్తారనమాట, ఇదేంటి నా వైపే చూస్తున్నారు, ఇట్లానే వచ్చేస్తున్నారనమాట. అంత భయంలో ఉన్నప్పుడు మీరు ఒకసారి వెనక చూస్తారేమో, మీరు ఎవరైనా మన ప్రభు తెలిసి ఎవరైనా ఉన్నారు, వెంటనే మన డివోటీస్ కార్ కనిపిస్తుంది అనమాట, ఎవరు కాంగ్రిగేషన్ డివోటీ వెళ్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా ఇంకా ఏం పర్వాలేదు, వాళ్ళు వస్తున్నారు కదా. సో ఇప్పుడు ఆ మనిషి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడా, వెళ్ళిపోలేదు కదా, తను అలానే ఉన్నాడు, తను మీ వైపు చూడడం మానేశాడా, లేదు మీ వైపే చూస్తున్నాడు, ఇప్పుడు ఎందుకు భయం వేయట్లేదు, ఎందుకంటే వెనక ఎవరు ఉన్నారు అని ఆ ధైర్యం మనలో ఉంది. సో మన జీవితంలో కూడా భగవంతుడి తాలూకా భక్తి చేస్తున్నాం కనుక పరిస్థితులు మారిపోతాయని కాదు, పరిస్థితులు అలానే ఉండొచ్చు, అన్నీ అలానే ఉంటాయి, కానీ ధైర్యం అనేది మనకుంటుంది, ఎందుకంటే కృష్ణుడు మన దగ్గర ఉన్నాడు. అదే తేడా. సో అందుగురించి ఇక్కడ వీళ్ళకి భయం అనేది లేదు, వాళ్ళు చక్కగానే శంఖమూదారు. ఫియర్లెస్నెస్, అభయం. అభయం అంటే భక్తుల తాలూకా ఒక గుణం. భగవద్గీతలో డివైన్ అండ్ డెమోనియక్ క్వాలిటీస్ అని ఒక చాప్టర్ ఉంది. అసురుల తాలూకా ఒక క్వాలిటీస్, గుణాలు ఎలా ఉంటాయి, దేవతల తాలూకా ఒక గుణాలు ఎలా ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి గుణం అంటారు అభయం. ఎవరైతే భక్తులు వాళ్ళకి భయం అనేది ఉండదు. సో అయితే భయం అనేది ఉండదు అంటే కైలాసగిరి కొండపైన ఎక్కి దూకేయండి. మీరే అన్నారు కదా మాతాజీ భయం అని, మళ్ళీ మీకెందుకు భయం ఉంది, దూకొచ్చు కదా. సో నో నో, దట్ ఈస్ ఫూలిష్నెస్. ఒకతను జీసస్ క్రైస్ట్కి అలానే ఛాలెంజ్ చేశారనమాట జీసస్తోని. మీరు చెప్పారు కదా భగవంతుడు కాపాడతారు, భగవంతుడు దూకేయండి అయితే. వాడు అన్నారు నేనెందుకు భగవంతుడికి డిస్టర్బ్ చేయాలి, ఆయన ఎంతో పనిలో ఉంటారు కదా, ఆయన అస్తమన్ నా వెనకే ఉంటారేంటి, ఇతను ఇప్పుడు దూకుతాడు, తిని ఇప్పుడు ఇలా చేస్తాడు, నాకు బుద్ధి ఇచ్చాడు కదా నేను దూకను, నాకు బుద్ధి ఇచ్చారు కదా భగవంతుడు. సో భగవంతుడి మీద శ్రద్ధ. సి, టూ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫియర్లెస్. ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు అభయంగా ఉంటారు. ఒకడు ఎవరైతే మూర్ఖుడు, తనకి జ్ఞానమే లేదు కనుక అతను అభయంగానే ఉంటాడు. మాసాహారం చేస్తారు, అభద్ర స్త్రీ సంఘం చేస్తాడు, అన్ని చెడు పనులు చేస్తాను, తనకు భయం లేదు ఎందుకంటే తనకి జ్ఞానం లేదు. సో తనకి తెలియదు తనకి ఏమవుతుంది, సో హ్యాపీగా చేసుకుంటాడు. చిన్న పిల్లలు మనం ఇక్కడ హోమం చేస్తూ ఉంటే చాలాసార్లు చిన్నపిల్లలు అది చాలా ఆకర్షణీయంగా ఉందని పరిగెత్తి వస్తారు, దాంట్లో వాళ్ళు చేతేస్తారని. సో మనం అన్నొచ్చా, వావ్ సో ఫియర్లెస్, నో వావ్ ఎంత సో ఫియర్లెస్, నిజంగానే దేవత గుణాలు ఉన్నాయి అబ్బాయిలో, అసలు భయమే లేదు, రాబాబు ముట్టుకోపరాలి. నో నో, ఇగ్నోరెన్స్, తనకి తెలియదు పాపం, అజ్ఞానంతో ఉన్నవాళ్ళు అభయంతో ఉంటారు, జ్ఞానంతో ఉన్నవాళ్ళు కూడా అభయంతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భగవంతుడు నన్ను కాపాడతారు. సో వీళ్ళు ఏదో, వీళ్ళకి మూఢులు, వీళ్ళకి ఏమీ అర్థం అవ్వట్లేదు, పాండవాలు ఆ అక్షోహణలు చూసి కూడా వాళ్ళకి భయం లేదని మనం అనుకోకూడదు. వాళ్ళ జ్ఞానంతో నిండి ఉన్నారు కనుక వాళ్ళకి భయం లేదు. వాళ్ళకి తెలుసు 11 ఎందుకు, 30 అక్షోహణి ఉన్నా కూడా నాకు భయం లేదు, ఎందుకంటే నా దగ్గర భగవంతుడు ఉన్నారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ అర్జున్ తాలూకా మన ఇప్పుడు చంచలమవుతుంది అని మనం తయారుగా ఉండాలి. ఇప్పుడు అర్జున ఉవాచ సేనాయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావద్ ఏతన్నిరక్షేహం యోధో కామం అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధావ్యం అస్మిన్ రాణా సముద్యమే. సో ఇప్పుడు అర్జున్ అంటున్నారు, ఓ అచ్యుత. ఇక్కడ అర్జున్ కృష్ణుడికి అచ్యుత అని పలుకుతున్నాడు అనమాట. దీనిలో కూడా చాలా గూఢమైన అర్థం ఉంది. అచ్యుత అని ఎందుకు అంటున్నారు? అచ్యుత అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ఫాలిబుల్. ఇన్ఫాలిబుల్ అంటే అచ్యుత అంటే భగవంతుడు ఎలా ఉంటారంటే ఆయనలో ఏమీ చ్యుత అనేది లేదు, ఫాలిబుల్ అనేది లేదు, మిస్టేక్స్ అనేది లేదు. ఆయన స్థిరంగా ఉంటారు, ఆయన కదలరు, ఆయన మాటకి ఉంటారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన మాత్రం ఆయన మాట మీదే ఉంటారు, ఆయన కదలరు. అచ్యుత, ఆయనకి మనం ఏం జరపలేము. సో ఇక్కడ ఎందుకు అచ్యుత అని పిలుస్తున్నాడంటే భగవంతుడు దేవాది దేవుడు, కానీ ఇక్కడ తను ఎలా ప్రవర్తిస్తున్నారు? అర్జున్ తాలూకా డ్రైవర్, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్, డ్రైవర్ పొజిషన్లో ఉన్నారు. అండ్ డ్రైవర్ పొజిషన్లో ఉన్నప్పటికీ అర్జున్ ఎలా చెప్తే అలా చేయడానికి భగవంతుడు తయారుగా ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు ఇక్కడ అనొచ్చు కదా, సరే ఏదో ఫ్రెండ్లీనెస్తో నేను డ్రైవర్గా కూర్చున్నాను కానీ నువ్వు నాకు ఇలా చెప్పడానికి లేదు, ఇలా రా అటు తీసుకువెళ్ళు అటు తీసుకువెళ్ళు అని, నా డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని చెప్పలేదు కదా. డ్రైవర్ అంటే డ్రైవర్ లాగే ప్రవర్తిస్తున్నారు, ఎలా చెప్తే అలానే. ఒకసారి భగవంతుడు మాట ఇచ్చారంటే ఆ మాటకు ఉంటారు, భక్త వత్సల భగవాన్. సి, ఇది చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సి ద లవ్ బిట్వీన్ కృష్ణ అండ్ అర్జున్. దేవాది దేవుడు తనకు అవసరమా? తను ఒకటి చెప్పొచ్చు కదా, సరే నేను మీకు కౌన్సిలర్గా నేను ఉంటాను, అడ్వైజరీ కమిటీలో నేను ఉంటాను, మీరు అలా యుద్ధం చేసి వస్తే సాయంత్రం నేను అడ్వైసెస్ ఇస్తాను ఏం చెయ్యాలని. కానీ డ్రైవర్ పని చేసే అవసరం తనకి లేదు. సో మీరు అనుకోవచ్చు, దట్స్ ఆల్ రైట్, డ్రైవర్ అండ్ డ్రైవర్ దట్స్ ఆల్, నౌ డేస్ వీ ఆల్సో డ్రైవ్ అవర్ ఓన్ కార్స్, ఇట్స్ నాట్ దట్ డ్రైవర్ ఈజ్ అ వెరీ చీప్ జాబ్ ఆర్ సంథింగ్. కానీ ఆ రోజులు దట్స్ ఎ వెరీ చీప్ జాబ్. ఎందుకు అంటున్నానంటే దానికి రుజువు చెప్తాను. ఎప్పుడైతే కర్ణ యుద్ధంకి రావడానికి తయారయ్యాడు, కర్ణ దుర్యోధన్తో అంటున్నాడనమాట, నేను ఎలా చేస్తాను అర్జున్తో యుద్ధ, అర్జున్ తాలూకా సారథి శ్రీకృష్ణుడు, మరి నా సారథి, నాకు అలా సమానంగా సారథి ఉంటేనే మన యుద్ధం చాలా పర్ఫెక్ట్గా అవుతుంది, నేను అర్జున్ని ఓడించగలుగుతాను. సో ఇతను అంటాడనమాట, దుర్యోధన్ మళ్ళీ నీ సారథిగా ఎవరిని నియుక్తించాలి? సో కర్ణ అంటారు, వై నాట్ శాల్య? శాల్య ఎవరంటే నకుల్ సహదేవ్ తాలూకా మామగారు. ఆ కథ నేను మీకు మొదటి క్లాస్లోనే చెప్పాను, ఎలా శాల్య పొరపాటుని పాపం అనుకోకుండా దుర్యోధన్ తాలూకా హాస్పిటాలిటీ అంత స్వీకరించినప్పటికీ ఇంకా తప్పలేదని దుర్యోధన్ పక్క నుంచి ఫైట్ చేస్తున్నారనమాట. సో తను అంటారు, శాల్య, శాల్యని నా డ్రైవర్గా పెట్టుకుంటే అప్పుడు అటు కృష్ణుడు ఇటు శాల్య ఉంటే బాగుంటుంది. దుర్యోధన్ వెళ్ళి శాల్య తాలూకా టెంట్ లోపలికి వెళ్ళి చెప్తాడనమాట. శాల్యకి ఆ మాట విన్నప్పటికీ ఎంత కోపం వచ్చేసి వెంటనే సింహాసనం నుంచి నిలబడి అసలు ఏమనుకుంటున్నావు, వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఏదో నాకు ఆ మిస్టేక్తోనే నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఇప్పుడు చెప్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, నీకు అలా ఒకవేళ అనిపిస్తుంది నేను సరిగ్గా ఫైట్ చేయలేకపోతున్నాను, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను వెనక, కానీ నేను ఎవరు డ్రైవర్గా ఉండడానికి నేను రెడీగా లేను. సి ఆ రోజుల్లో క్షత్రియ తాలూకా ఒక రక్తం, చాలా బాయిలింగ్ బ్లడ్, ఫైటింగ్ చేయడానికి రెడీ. అబ్బు బాబు నువ్వు కూర్చో అంటే అది అవమానించినట్లు. ఇప్పుడు రథసారథి అంటే కూర్చోమని చెప్పారు కదా, కూర్చో, ఇంకా నువ్వు ఏ పనికి రావు, నువ్వు కూర్చొని డ్రైవింగ్ చేసుకో. సో అవమానిస్తున్నావు, నన్ను అవమానిస్తున్నా, నేనేమైనా తప్పు చేశానా, గత కొన్ని రోజుల నుంచి నేను సరిగ్గా యుద్ధం చేయలేదా, నువ్వు చెప్పు నేను ఇప్పుడే వెనక వెళ్ళిపోతాను, కానీ ఇలాంటి మాట నువ్వు నాకు అన్నోద్దు, నేను తన డ్రైవర్గా ఎందుకు వెళ్ళాలి, చాలా ఇన్సల్ట్. సి ఆయన అది కూడా ఎవరు డ్రైవర్గా, కర్ణ, తను ఆఫ్టర్ ఆల్ ఒక సుతపుత్రుడు, నేను తన డ్రైవర్గా ఎందుకు వెళ్తాను? సో అప్పుడు మన డిప్లొమాటిక్ దుర్యోధన్ అంటారు, ఆహాహా అలా కాదండి, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అసలు మన క్యాంప్లో చూస్తే మీరే చాలా గొప్ప వారియర్గా ఉన్నారు, అక్కడ కృష్ణుడు ఎలా ఉన్నాడు అలా మీరు సమానంగా ఉన్నాడండి. అప్పుడు మొత్తం మీద ఇంకా సరే అని శాల్య ఒప్పుకుంటాడనమాట. సో డ్రైవర్ జాబ్ అనేది గ్రేట్ జాబ్ కాదు ఆ రోజుల్లో, అసలు క్షత్రియాలు ఎవరు ఇష్టపడేవారు కాదు, వాళ్ళందరికీ ఉన్నారు ఎవరో ఆ రథాన్ని తీసుకువెళ్ళడానికి. కానీ ఇక్కడ మనం చూస్తే క్వైట్ అపోజిట్, కృష్ణుడే ప్రేమతో డ్రైవ్ చేస్తున్నారు. సో భక్త వత్సల్ భగవాన్, ఇక్కడ భగవంతుడు నిరూపిస్తున్నారు భక్తుడు కోసం తను ఎలాంటినా జాబ్ చేయడానికి తయారుగా ఉన్నాడు. ఇక్కడ భగవంతుడి తాలూకా ప్రేమ క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ అర్జున్ కూడా ఆ మాట మర్చిపోయాడు, ఏదో తను భగవంతుడు కదా తనకి కొంచెం మనం వినయంగా మాట్లాడాలి అనేది లేదు, హే డ్రైవర్ అని చెప్తున్నాడు అంతే కదా, ఓ డ్రైవర్ కమాన్ ముందుకెళ్ళు అని చెప్తున్నాడు. సి ఇప్పుడు ఇలా అర్జున్ మాట్లాడినప్పటికీ ఈ ఒక్క శ్లోకా మీద చాలామంది ఆచార్యులు టిప్పని చేశారు, కొంతమందికి ఇది ఇష్టం అవ్వలేదు, ఎందుకు అర్జున్ ఇలా చెప్పాడు, తన భక్తోసిమే సఖాచిత్, తన భక్తుడు తన సఖ తన భగవంతుని ఎందుకు ఇక్కడ ఇలా చెప్పాడనమాట, ఇలా తీసుకువెళ్ళు అని, తను వినయంగా ఉండాలి కదా, తను మర్చిపోయాడా భగవంతుడని. సి అప్పుడు ఏమైందంటే అర్జున్కి కృష్ణుకి వాళ్ళొక సఖ ఫ్రెండ్షిప్ రిలేషన్లో ఉన్నారు. సో ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్లో ఉన్నప్పటికీ తను మర్చిపోతూ ఉంటాడు భగవంతుడని, సామాన్యంగా మాట్లాడతారు. అందుగురించి మీరు భగవద్గీత 11th చాప్టర్లో చూస్తే ఎప్పుడైతే విశ్వరూపం చూపిస్తారు అక్కడ 13th or 14th శ్లోకంలో అర్జున్ భగవంతుడి దగ్గర క్షమాపణ అడుగుతాడు. అతను అంటాడు, అయ్యో నేను మీకు అసలు అర్థం చేయలేకపోయాను, యాజ్ ఎ ఫ్రెండ్ మీతో మాట్లాడడం, మీతో తినడం, మీతో పడుకోవడం, మీతో జోక్ చేయడం, మీతో కూర్చోడం, నేను ఎంత మీకు అసలు ఏదో సామాన్య పురుషుగా నా దగ్గర నా ఫ్రెండ్గా నేను మీకు చూసుకున్నాను, నాకు ఇప్పుడు సడన్గా చాలా గిల్టీ ఫీల్ అయిపోతున్నాను, నేను అలా ఎలా ప్రవర్తించాను, నన్ను మీరు క్షమించాలి, నేను మీకు ఆ గౌరవం ఇవ్వలేదు అని తను క్షమాపణ అడుగుతారు. అని అడిగేసి మళ్ళీ మీరు ఆ రూపంలోనే వచ్చేది నాకు చాలా భయంగా ఉంది, మీ మొత్తం అంత పెద్ద రూపం చూసినప్పుడు నాకు చాలా భయంగా ఉంది అని చెప్తాడనమాట. సో ఇక్కడ అర్జున్ మాత్రం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా మాట్లాడుతున్నాడనమాట. కానీ భగవంతుడు మాత్రం తన భక్తుడి కోసం ఏది చేయడం. సి మనం ఇది కూడా విన్నాం కదా, రాజసూయ యజ్ఞంలో భగవంతుడికి ఎటువంటి సేవ కేటాయించకపోతే చివరిలో తన ఆ ఋషులు మునిలు ఎవరైతే ఆ యాగంకి వస్తారు వాళ్ళందరూ కాళ్ళు కడుగుతారు. మనం మహాభారత్లో విన్నాం కదా, ఆయన దాన్ని కాలు కడుగుతూ భక్తులందరినీ సేవిస్తున్నారనమాట. సో మనం ఈ మహాభారత్ మొత్తం కృష్ణలీలాలో చూస్తే ప్రతి నిమిషం భగవంతుడు చూపిస్తున్నారు హౌ హీస్. అంబరీష్ మహారాజు ఒక చరిత్రంలో వచ్చింది కదా, అహం భక్త పరాధీనో, నేను ఆ భక్తుడికి ఆధీనంగా ఉన్నాను. సో ఇక్కడ ఆయన నిరూపిస్తారనమాట భక్త వత్సల భగవాన్ ఒక డ్రైవర్గా ఉంటారనమాట. సో హియర్ అర్జున భగవంతుడు తాలూ తన ప్రామిస్ని పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు అర్జున్ ఏమంటున్నారు, ఓ కృష్ణ ఓ అచ్యుత, నా ఒక రథాన్ని ఎక్కడ తీసుకువెళ్తావు, రెండు ఆర్మీస్ మధ్యలో తీసుకొని వెళ్ళు, నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. ఏం చూస్తాను, ఎవరెవరు వచ్చారు ఫైటింగ్ చేయడానికి, ఎవరెవరు వచ్చారు యుద్ధం చేయడానికి, అండ్ ఎలాంటి ప్రదేశంలో తీసుకువెళ్ళమంటాడు, నో మ్యాన్స్ ల్యాండ్. నో మ్యాన్స్ ల్యాండే కదా, అటు కౌరవాలు ఇటు పాండవాలు, మధ్యలో అది నో మ్యాన్స్ ల్యాండ్, అక్కడే కదా ఫైటింగ్ అవుతుంది, అక్కడ నాకు తీసుకెళ్ళిపో అని. సో మీరు ఊహించండి, 40 lakhs జనాలు అక్కడ ఉన్నారు, ఆ యోధాలు అంతమంది. మనం మొన్న లెక్కలు పెట్టుకున్నాం మనం 40 lakhs. సో ఆ 40 lakhs సేనలు అందరు ఇలా ఉన్నారనమాట. వాళ్ళకి అసలు అర్థమవట్లేదు ఏమవుతుంది, వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు అని రథాన్ని మధ్యలో తీసుకువచ్చి పెట్టేసుకున్నారనమాట. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. యోత్స్యమానం అవేక్షేహం యా ఏతేత్రా సమాగతా ధర్తాష్టశ్యా దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియా చికీర్షవా. సో ఇక్కడ అర్జున్ అంటున్నారు, లెట్ మీ సీ, నేను చూస్తాను. ఏం చూస్తావు, ఎవరు వచ్చారు ఇక్కడ ఫైట్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ అర్జున్ ఏం చేస్తున్నాడు, తన ఒక ఎనిమీస్, తన ఒక శత్రువులు ఎవరెవరు వచ్చారు ఫస్ట్ నేను చూస్తాను, నేను ఎవరితో ఫైట్ చేయాలి ఫస్ట్ నేను వాళ్ళని చూడాలి. సి నేను చెప్పాను కదా, ఎవరు వచ్చారు తెలుసు, తెలియదు అని కాదు, వాళ్ళు గుప్తచరులు చెప్పేసి ఉంటారు, వీళ్ళు అటుపక్క నుంచి యుద్ధం చేస్తున్నారు. కానీ అర్జున్ ఏమి చెప్తున్నాడు, నేను దగ్గర వెళ్ళి చూడాలి అసలు ఎవరెవరితో నేను యుద్ధం చేయాలి. సి ఇక్కడ నుంచి ఒక గుణపాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యుద్ధం చేసే ముందు మన ఎనిమి ఎవరు, మన శత్రు ఎవరు మనం చూసుకోవాలి, లేదంటే యుద్ధం ఎలా చేస్తాము. సింపుల్ సింపుల్. ఇప్పుడు మన శత్రువులు ఇక్కడ ఎవరు, కామ క్రోధ మోహ లోభ మద మత్సర్య, ఎక్కడున్నాయి వాళ్ళని, లోపలున్నాయి. మనం వాళ్ళతోనే కదా యుద్ధం చేయాలి, ఆంతరిక యుద్ధం చేయాలి. ఆ ఆంతరిక యుద్ధం చేసినప్పుడు ఫస్ట్ మనం పోల్చుకోవాలి అసలు వాళ్ళు ఎంత క్వాంటిటీలో ఉన్నారు, ఎలా ఉన్నారు, అప్పుడే మనం యుద్ధం చేయగలుగుతాము. మనకే తెలియదు అనుకోండి మనం ఎలా యుద్ధం చేస్తారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి, నాలో ఎంత అసూయ ఉంది నాకే తెలియదు, నాలో ఎంత కోపం ఉంది నాకే తెలియదు, నాలో ఎంత మోహం ఉంది నాకే తెలియదు, మళ్ళీ ఎలా యుద్ధం చేస్తాను. అండ్ తెలియకపోతే, మన వీక్నెసెస్ మనకి తెలియకపోతే ఎనిమీస్ దానికి ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటారు. మన వీక్నెస్ మనం తెలుసుకోగలిగితే అది మన స్ట్రెంగ్త్గా మారిపోతుంది, కానీ తెలియకపోతే అది వీక్నెస్గా ఉండిపోతుంది. సి ఆ రోజుల్లో కూడా రాజాలు ఎప్పుడైతే వేరే రాజాలతో యుద్ధం చేస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వాళ్ళ ఒక భవనం ఫోర్ట్, యూనో పెద్ద పెద్ద ఫోర్ట్స్ ఉంటాయి కొండపైన, ఆ ఫోర్ట్ మొత్తం అంతా చెక్ చేస్తారు. ఎక్కడైనా ఆ ఫోర్ట్లో గ్యాప్ ఉంటే, కొన్ని సందర్భాల్లో ఆ వాల్ అక్కడ పడిపోయింది లేదంటే గ్యాప్ ఉంది, అలాంటి గ్యాప్ ఉన్న ప్లేసెస్లో ఎక్కువ మందిని పెట్టుకుంటారు, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా వాళ్ళు లోపలి వచ్చేస్తారేమో అని, అవునా. సో అలానే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి మన హృదయంలో గ్యాప్స్ ఎక్కడున్నాయి, ఎక్కడుంది గ్యాప్, ఎక్కడి నుంచి శత్రు లోపలికి వస్తుంది, ఆ గ్యాప్లో ఎక్కువ మందిని పెట్టేసుకోవాలి. ఎక్కువ మందిని పెట్టుకోవాలంటే ఆ గ్యాప్ని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ సందర్భంలో నాకు కోపం వచ్చింది, ఎస్ ఇన్ఫ్లెక్షన్ అంటారు ఇంగ్లీష్లో, మనమే అనుకోవాలి ఓ ఈ సందర్భంలో నాకు మోహం అనేది పెరిగింది, ఓ నా పిల్లల పట్ల నాకు మోహం ఎక్కువ ఉంది, పిల్లల దగ్గర ఏమైనా ఏదైనా అవుతే నేను భరించలేను, పిల్లలకి ఎవరైనా ఏమైనా చెప్తే నేను భరించలేను. ఓ, దాట్స్ మై వీక్ పాయింట్. మనం తెలుసుకోవాలి భార్య పట్ల, భర్త పట్ల నాకు ఆసక్తి ఎక్కువ ఉంది, ఓ దాట్స్ మై వీక్ పాయింట్, నా మోహం అక్కడ ఉంది. తెలియకపోతే ఎలా ఫైట్ చేస్తారు? తెలుసుకోవాలి కదా మన వీక్నెసెస్ ఏంటి. ఓ, నాకు దీని పట్ల ఆసక్తి ఉంది, నాకు నా ఆభరణాల పట్ల ఆసక్తి ఉంది, నేను నాకు సారీ పట్ల ఆసక్తి, నాకు నా కారు పట్ల ఆసక్తి ఉంది. మనం తెలుసుకోగలితే ఏదైనా చేయగలుగుతాము, మనం తెలుసుకోలేకపోతే ఎలా చేస్తాము? ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి, ఎక్కడున్నాయి గ్యాప్స్, ఎక్కడున్నాయి. అక్కడ సోల్జర్స్ ఎక్కువ పెట్టుకోవాలి. సోల్జర్స్ ఎక్కువ పెట్టుకోవాలంటే, దానికి ఇంకా ఎక్కువగా ఇంట్రోస్పెక్షన్ చేసి గురుగారి దగ్గరికి వెళ్ళి అది యాక్సెప్ట్ చేసుకొని, నాకు ఈ ప్రాబ్లం అయితే ఉంది, నాకు దీని పట్ల ఎక్కువ ఆసక్తి ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నన్ను సాయం చేయండి. ఎప్పుడైతే అది మనం ఒకసారి వ్యక్తం చేస్తారో అప్పుడే అది తగ్గిపోతుంది. సో సాధారణంగా ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది కావాలని ఎవరికి చెప్పరు. ఎందుకు అని అనుకుంటారు, చెప్పకపోతే అది ఎక్కువ పెరుగుతుంది, చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చేస్తారు, అందుకోసం చెప్పరు, అలానే ఉంచుతారు. సో అలా చెప్పకపోతే ఏమవుతుంది, అది పెరుగుతుంది. అలానే మనలో ఉన్న దోషాలు మనం ఎవరికి చెప్పకపోతే ఏమవుతుంది, అది పెరుగుతుంది. సింపుల్ లాజిక్. నాకు ఇతన్ని చూస్తే అసూయ పుట్టింది, నేను వెళ్ళి అతన్ని చెప్పాను, బాబు నీకు చూస్తే నాకు అసూయ పుట్టింది, నాకు ఇలా ఇలా ఫీల్ అయింది. మరుసటి నిమిషం ఏమవుతుంది, అది నా లోపల నుంచి పోయింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేశాను. సో ఇప్పుడు ఇంకా రిపీట్ అవ్వదు. కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని పిక్కలు పెట్టుకుంటున్నాం. పిక్కలు గుర్తుంది కదా, లాస్ట్ సండే పెట్టాము, మనం పిక్కలు పెట్టేసుకుంటాము, పిక్కలు పిక్కలు పిక్కలు, అది జమ అయిపోతుంది. లేదు వెంటనే, ఓ అయితే మళ్ళీ మీరే చెప్పారు కదా అలా, మనం ఎవరి దగ్గర ఎవరిని అవమానించకూడదు, గౌరవించాలి. కానీ మనలో ఉన్న లోపాలు చెప్పడంలో ఏం తప్పు లేదు కదా, నేను ఇలా నాలో ఈ లోపం ఉంది, నన్ను సాయం చెయ్యండి. సాయం అడగకపోతే ఎలా? హిందీ మూవీస్లో చూస్తాం కదా, పాము హీరోయిన్ని కరుస్తే ఆవిడ ఏం చేస్తుంది, బచావ్ బచావ్ అని అంటుంది. అప్పుడే కదా హీరో వస్తాడు. ఆవిడ బచావ్ బచావ్ చెప్పకపోతే హీరోకి ఎలా తెలుస్తుంది పాము కరిచిందని? మనం బచావ్ బచావే అనేము గురువుకి. మనం చక్కగా పౌడర్ వేసుకుని మేకప్ వేసి వచ్చేస్తాను, వీఆర్ వెరీ గుడ్ డివోటీస్ మాతాజీ, మళ్ళీ ఎలా తెలుస్తుంది? మేకప్ రిమూవ్ చేసి నాకు ఇక్కడ పాము బయట చేసిందండి హెల్ప్ చేస్తారంటే ఓకే, అయితే ఇది మెడిసిన్ ఇస్తాను అని. కానీ మనం హైడ్ చేస్తాం, మాస్క్ పెట్టేస్తాం. మళ్ళీ ఎలా అనుకుంటారండి, ఇలా ఫ్రాంక్గా చెప్పేస్తే బాగుండదు కదా, నేను ఇలా అనుకుంటున్నాను మనసులో అని. డాక్టర్ దగ్గర నేను మార్నింగ్ నుంచి 10 times మోషన్ వేశాను అని చెప్పడానికి మనం సిగ్గుగా ఫీల్ అవుతే ఆయన మన మెడిసిన్ ఇవ్వలేరు. డాక్టర్ దగ్గర చెప్పేసుకోవడమే నేను ఎన్నిసారి వెళ్ళానని నాకు ఏదైనా మందు ఇస్తారా? సో మనం గురువు దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇది నా వీక్ పాయింట్స్. సీ, గురువు భగవంతుడు కాదు కదా, మీ హృదయం లోపల వచ్చి చూడడానికి. కొన్ని సన్నివేశాల్లో కొన్ని సందర్భాల్లో మీ ప్రవర్తన వ్యవహారం చూసి కొన్ని గెస్ట్ చేసుకుంటారు దీనిలో ఈ లోపం ఉంది అని. కొన్ని మనకి సాయం చేస్తారు, కొన్ని మనకి చెప్తారు, కానీ ప్రతిదీ చెప్పలేరు. ఎందుకంటే మనం మేకప్లో చాలా ఎక్స్పర్ట్గా ఉన్నాము. మనం ముందు మనం ముందుగా ఎంత మంచిగా ప్రవర్తిస్తారంటే వాళ్ళకి అర్థమవదు, ఓ చాలా మంచి డివోటీ అని అనుకుంటారు. మనం ఎప్పటికీ మంచి డ్యూటీగా మారలేము, జీవితం అంతా అలానే ఉంటాము. మనం ధోతి కుర్తా ఇస్త్రీ టైట్ ఉంటుంది, డ్రై క్లీన్ ఉంటుంది, కానీ లోపల అలానే ఉండిపోతాం. భక్తుడుగా మనము క్వాలిటీ ఇంప్రూవ్ చేయలేము. మన బట్టల క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాం. చాలామంది ఇస్కాన్లో స్టార్టింగ్లో వచ్చినప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది, ఏదో ధోతి కుర్త వేసుకుంటారు, తర్వాత మెల్లమెల్లగా అర్థమవుతుంది. వృందావన్లో గంగోత్రిలో వెళ్తే ఇలా ఉంటాయి, మంచి బట్టలు ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. రోజు రోజుకి బట్టల క్వాలిటీ చాలా మారిపోతుంది. ఓహో, తిలక్ కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, అన్నీ తెలిసిపోతాయి. బట్టల క్వాలిటీ మారిపోతుంది, మాల బ్యాగ్ కలర్ మారిపోతుంది, మాల బ్యాగ్ డిజైన్స్ కూడా మారిపోతాయి. లోపల అలానే ఉండిపోతారు. 10 years తర్వాత కూడా అలానే ఉన్నారు, 15 years తర్వాత కూడా అలానే ఉన్నారు. అదే క్వశ్చన్స్ ఉంటాయి, అదే సందేహాలు, అదే క్వశ్చన్స్, అదే పరిస్థితి. ఎందుకంటే మేకప్ 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 రిమూవ్ చేసేయాలి. దిస్ ఈజ్ మై ప్రాబ్లం, నాకు ఇలా, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్, ఆస్క్, ఆస్క్ ఫర్ హెల్ప్, ఆస్క్, దే విల్ హోల్డ్ యువర్ హ్యాండ్, ఆస్క్, ప్లీజ్ హోల్డ్ మై హ్యాండ్, దిస్ ఈజ్ మై ప్రాబ్లం. సో ఇక్కడ ఇతను తన ఒక ఎనిమీస్ని చూస్తున్నాడు, చాలా తెలివైన వాడు అర్జున్. ఫస్ట్ నాకు చూపించండి ఎవరు నా ఎనిమీస్ అని. అండ్ ఇంకొక రీజన్ ఎందుకు అర్జున్ చూడాలని అనుకుంటున్నాడంటే, అర్జున్ అంటున్నాడు, హూ హ్యాస్ కమ్ టు దుర్బుద్ధి, ఆ దుర్బుద్ధి దుర్యోధన్కి సాయం చేయడానికి ఎవరు వచ్చారు, నేను చూస్తాను అని అంటున్నాడు. చదవండి అక్కడ, దుర్బుద్ధి దుర్యోధన్. ధృతరాష్ట్ర తాలూకా అబ్బాయి దుర్యోధన్, ఎవరైతే దుర్బుద్ధితో కూడి ఉన్నాడు, దాన్ని సాయం చేయడానికి ఎవరెవరు వచ్చారు, నేను చూస్తాను అని అడుగుతున్నారన్నమాట. ఎవరైతే తప్పుదారిలో ఉన్నారు, వాళ్ళకి ఎవరైతే సాయం చేస్తున్నారు, వాళ్ళు కూడా తప్పే, వాళ్ళు మంచివాళ్ళు పాపం అని చెప్పడానికి లేదు. ఎవిల్, ఎవిల్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో దే ఆర్ డెవిల్. జస్ట్ అడ్డి యాడ్ చేసేయాలి, నేను ఎవిల్ కాదండి, తనే ఎవిల్, జస్ట్ నేను సాయం చేస్తానంటే నో నో, ఆ ఆర్గ్యుమెంట్ లాజికల్ కాదు. తను తప్పుదారిలో ఉన్నాడు, మీరు సపోర్ట్ చేస్తున్నారు, నేను సపోర్ట్ కాదండి విన్నాను, నేను నో నో యువర్ రాంగ్, నో యువర్ రాంగ్. వెన్ యూ గివ్ అ ఇయర్ టు సంబడి దట్ మీన్స్ యు ఆర్ సపోర్టింగ్ ద పర్సన్. ఇఫ్ యు నో ద పర్సన్ ఇస్ రాంగ్, యూ డోంట్ గివ్ యువర్ ఇయర్స్ టు ద పర్సన్. నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలామంది డివోటీస్ చాలా గర్వంతో చెప్తారు, ఏ ప్రాబ్లం అయినా టెంపుల్లో ఫస్ట్ డివోటీస్ నా దగ్గరికి వచ్చేస్తారు, వెంటనే నాతోనే షేర్ చేస్తారు. వై? బికాస్ దే నో దుర్బుద్ధి, హీ విల్ హెల్ప్. దుర్బుద్ధి తను హెల్ప్ చేస్తాడు తప్పకుండా. అండ్ కొంతమంది భక్తుల దగ్గర వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళు తెలుసు తను హెల్ప్ చేయడు, తను వినే వినడు, అసలు మీ మాటే నాకు ఇష్టం, అవుట్ ఫ్రమ్ హియర్, నేను వినను. దానిలో గర్వం చేయడానికి ఏం లేదు, మీ దగ్గర వస్తున్నారంటే మీలో ఆ లోపం వాళ్ళకి కనిపిస్తుంది, ఓ ఏ దిస్ పర్సన్ తను లెన్ చేస్తారు తను ఇయర్, ఓ నో ప్రాబ్లం. గర్వం కాదు, మనం సిగ్గు ఫీల్ అవ్వాలి, చి నా దగ్గర, మన దగ్గర ఎవరికి వచ్చినా మనం వాళ్ళకి అడగాలి, ఎందుకు నా దగ్గర, నేను అలా కనిపిస్తున్నానా మీకు, ఎందుకు నా దగ్గరకు వచ్చారు, సారీ ప్లీజ్ ఇక్కడ డోంట్ ఇన్సల్ట్ మీ నా దగ్గరకు వచ్చేసి, సో యూ థింక్ ఐఎమ్ నాట్ లాయల్, యూ థింక్ ఐ లిసన్ టు యూ, ప్లీజ్ నా దగ్గరకు రావద్దు అని వెంటనే మనం చెప్పాలి. దుర్బుద్ధి దుర్యోధన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా తప్పు. సి అసోసియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కర్ణ మంచివాడు ఉండొచ్చు, ఆ ఒక గ్రూప్లో చాలామంది మంచివాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు ఎక్కడున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్, దట్ ఈస్ వాట్ కృష్ణ ఈజ్ ప్రూవింగ్ ఇక్కడ. యూ మే బీ గుడ్, కానీ ఏ సైడ్లో ఉన్నావు అది మాట్లాడు. భీష్మ మంచివాడు కాదా, మంచివాడే కదా, కానీ ఏ సైడ్లో ఉన్నాడు, తప్పు సైడ్లో. ఐ థింక్ యూఆర్ అవుట్, యూఆర్ అవుట్, ఐఎమ్ నాట్ విత్ యూ. ఈవెన్ ఇఫ్ యు ఆర్ గుడ్, మనం మంచివాళ్ళు ఉన్న అక్కడ రాంగ్ సైడ్లో ఉంటే వీఆర్ రాంగ్. టూ వేస్ విల్ బి రాంగ్. ఒకటి, రాంగ్ సైడ్లో ఉండడం వల్ల ఆ ఒక ప్రభావం మన మీద పడుతుంది, మనం చెడిపోతాము. అండ్ ఇంకొకటి, కృష్ణుడు అది ఒప్పుకోరు. మనం ఎంత మంచిగా ఉన్నా మనం రాంగ్ సైడ్లో నిలబడాము, అధర్మం పక్క మనం నిలబడాము, కృష్ణుడు మనకి సాయం చేయడు. చాలా కేర్ఫుల్గా ఉండాలి భక్తులుగా. ఈ ఫస్ట్ చాప్టర్ ఓన్లీ వినడం పారాయణ కాదు, దీంట్లో చాలా మంచి గుణపాఠాలు ఉన్నాయి. భక్తి జీవితంలో మనం ఎలా ఉండాలి, అసత్సంగత్యాగ్. ఏ వైష్ణవరాచార్, ఎవరైతే మంచి వైష్ణవాలు, అసత్సంగత్యాగ్. అసత్ సైడ్లో ఉన్నవాళ్ళు మన ఫ్రెండ్ ఉండొచ్చు, అసత్ సైడ్లో ఉన్నవాళ్ళు మన మీద చాలా ఉపకారం చేసి ఉంటారేమో, కానీ అది మన ధర్మం కాదు. సో ఇప్పుడు వెంటనే మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, తను నాకు సాయం చేశాడు కదా, కర్ణకు అదే కదా క్వశ్చన్ వచ్చింది, దుర్యోధన్ నాకు సాయం చేశాడు కదా, నాకు అంగరాజుగా నియుక్తించాడు, నాకు అంగదేశ ఇచ్చాడు, ఈ సమయంలో నేను తను ఎలా వదిలేయాలి. కానీ భగవంతుడు గీతాలో క్లారిఫై చేశారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఆ ధర్మాలు వేస్ట్ ధర్మాలు, ఆ ధర్మాలు కాదు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం, నా శరణాగతి తీసుకో. సో ఎవరైనా నాకు ఉపకారం చేశారండి, అందుగురించి దాని పార్టీకి నేను వెళ్ళవలసిందే, అక్కడ మాసాహారం చేసినా ఏం చేసినా నేను వెళ్తానండి తప్పదు అంటే లేదు, సర్వధర్మాన్ పరిత్యజ్య, అది ఇంపార్టెంట్ కాదు. ఎవరైతే మీకు భక్తి జీవితం నుంచి దూరం చేస్తున్నారో వాళ్ళని మీరు త్యాగించవచ్చు, దాంట్లో తప్పు లేదు. చరిత్రంలో చూసాం కదా, విభీషణ్ ఏం చేశాడు, తన సొంత అన్నయ్యని త్యజించాడు, భరత్ మహారాజ్ తన సొంత తల్లిని త్యజించారు, ధ్రువ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్ తన నాన్నగారిని త్యజించారు. భక్తి జీవితంలో ఎవరైనా మనకి సాయం చేయకపోతే, మనకి కిందకి లాగితే ఎలాంటి వాళ్ళ అసోసియేషన్ మనము తీసుకోకూడదు. సి వెరీ సింపుల్ టెస్ట్, మనం ఎవరి సాంగత్యం చేయాలి, ఎవరిది చేయకూడదు, మనమే అనలైజ్ చేయవచ్చు. ఓ 2 డేస్ ఎవరితో కడిపినప్పుడు, ఓ ఈ పర్సన్తో ఉండడం వల్ల నా భక్తి జీవితంలో నేను ఇంకా ముందుకెళ్ళాలని ఆ ఇన్స్పిరేషన్ నాకు వచ్చిందంటే గుడ్, గుడ్ అసోసియేషన్. ఈ పర్సన్తో ఉండడం వల్ల నాకు ఇంకా భక్తి చెయ్యాలి అని అనిపించింది. లేదు, ఈ పర్సన్తో ఉండడం వల్ల నేను భక్తి నుంచి దూరం అవుతున్నాను, భౌతిక విషయాల పట్ల ఆకర్షణ అవుతున్నాను, ఓ ఈ పర్సన్తో ఉంటే నేను కూడా ఇలా అవ్వాలి, నేను ఇలా సంపాదించాలి, నేను ఇలా, దట్స్ రాంగ్ అసోసియేషన్. అది మీకు హెల్దీ కాదు, అది మీకోసం మంచిది కాదు. ఎవరి పట్లు చూసి భక్తి జీవితంలో ఆకర్షణ అవుతున్నారో వాళ్ళ అసోసియేషన్ తీసుకోండి. ఎవరి పట్లు చూసి మీరు భౌతిక పరంగా ఆకర్షణ అవుతున్నారు, రెడ్ లైట్, అలాంటి వాళ్ళతో దూరం ఉండడం మంచిది. వాళ్ళు వాళ్ళ ఇంట్లో హ్యాపీ, మీరు మీ ఇంట్లో హ్యాపీ, రెడ్ లైట్ దూరంగా ఉండండి. ఎంకరేజ్ చేస్తున్నారు, ఐ విల్ అసోసియేట్. నో, మెటలిస్టిక్గా ఫీల్ ఎంకరేజ్ అవుతున్నాము, రాంగ్ డైరెక్షన్. సో ఇక్కడ అతను అంటున్నారు, దుర్బుద్ధి దుర్యోధన్కి ఎవరు ఎవరు వచ్చారు సపోర్ట్ చేయడానికి? చాలాసారి నేను క్లాస్లో చెప్తున్నాను, మన అసోసియేషన్ లైక్ మైండెడ్ పీపుల్తో కాదు, రైట్ మైండెడ్ పీపుల్తో ఉండాలి. లైక్ మైండెడ్ అంటే మన అందరు మనలాగే ఉంటారు, లాభం ఏంటి? మనకు కొన్ని గురువు చెప్పిన మాటలు అవగ్య చేయాలని మనకు అలవాటు, తినికి అలవాటు. వావ్, లైక్ మైండెడ్, రండి మనం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వాట్స్ ఎ యూస్? నాట్ లైక్ మైండెడ్. రైట్ మైండెడ్ ఎవరున్నారు, ఆ రైట్ మైండెడ్ పర్సన్తో ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ అంటున్నారు, హూ ఆర్ దోస్ లైక్ మైండెడ్? ఎవరైతే అలా వెళ్ళిపోయారు దుర్యోధన్ దగ్గర, నేను వాళ్ళని ఒకసారి చూస్తాను అని అంటున్నారనమాట. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. సంజయో ఉవాచ ఏవం యుక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సో ఇప్పుడు మన కమెంటేటర్ దగ్గరకు మనం బ్యాక్ వచ్చేసింది, కెమెరా ఫోకస్ వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది. సి, ఇది 3 లెవెల్స్లో జరుగుతుంది. ఈ మహాభారత్ మొత్తం వైశంపయైన ఋషి జన్మజయతో చెప్తున్నారు. ఇప్పుడు జన్మజయ ఎవరు? పరీక్షిత్ తాలూకా అబ్బాయి అనమాట. పరీక్షిత్ ఎవరు? అభిమన్యు తాలూకా అబ్బాయి. అభిమన్యు ఎవరు? అర్జున్ తాలూకా అబ్బాయి. సో ఈ జన్మజయ మహారాజ్కి వైశంపయన ముని మొత్తం మహాభారత్ చెప్తున్నారనమాట. ఒక లెవెల్లో అక్కడ నరేషన్ జరుగుతుంది, ఇంకొక లెవెల్లో ఏమవుతుంది సంజయ్ మరియు ధృతరాష్ట్ర, ఇంకొక లెవెల్లో ఏమవుతుంది అర్జున్ మరియు కృష్ణుడు అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ టు ద కమెంటేటర్, వీడియో ఇక్కడ ఫోకస్ వచ్చేసింది సంజయ్ దగ్గరికి. సంజయ్ ఇప్పుడు అంటున్నారు, డిసెండెంట్ ఆఫ్ భరత, ఇప్పుడు ఏమైందంటే లార్డ్ కృష్ణ 2 పార్టీస్ మధ్యలో వచ్చి తిని ఒక రథాన్ని పెట్టేసుకున్నారనమాట. సో రథాన్ని పెట్టేసుకొని హీ హాజ్ డ్రూన్ ఆఫ్ ద ఫైన్ చారియట్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద ఆర్మీస్ ఆఫ్ బోత్ ద పార్టీస్. సో ఇక్కడ అర్జున్ కోసం గుడాకేశేన, గుడాకేశ అనే ఒక పేరు పిలువబడింది. సో గుడాకేశ అంటే ఎవరు? గుడాకేశ అంటే ఎవరైతే నిద్రాన్ని నియంత్రించగలుగుతారు, నిద్రని జయించేశారు. సో నిద్రని జయించడం అంటే అర్జున్ ఒక ఎలా అర్జున్ ఎలా ఉండేవాడంటే తను ఎప్పుడు కావాలి అప్పుడు నిద్రపోతాడు, నిద్ర తన్ని నియంత్రించేది కాదు. ఇప్పుడు మామూలుగా మన ఒక పరిస్థితి ఎలా ఉంటుంది, రాత్రి 10 అయినప్పటికీ మన కళ్ళు మూసేస్తాం, మన ఐస్ క్లోజ్ అయిపోతాయి, కానీ అర్జున్ది అలా కాదనమాట. కావాలంటే అర్జున్ ఒక్కొక్కసారి 3 డేస్ అట్ ఎ స్టేజ్ 3 డేస్ పడుకోడు, 4 డేస్ పడుకోడు, మళ్ళీ కావాలంటే పడుకుంటాడు, తన ఇష్టం అనమాట. అలా ఉండేది తనలో శక్తి. సో ప్రభుపదానికి మంచి భాష్యం ఇచ్చారు. ప్రభుపాద అన్నారు, గుడాకేష్ అంటే ఎవరైతే ఒక నిమిషం కోసం కూడా భగవంతుణ్ణి మర్చిపోడు. గుడాకేష్ అంటే నిద్రని నియంత్రించేవాడు, కానీ నిద్రని ఎలా నియంత్రించాలంటే ఆయన ఒక మంచి అర్థం తీశారు దాంట్లో. నిద్రని నియంత్రించడం అంటే ఎంతో కొంతసేపు కోసం కూడా అజ్ఞానంలో ఉండకుండా నిద్రలో ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించడమే నిద్రని నియంత్రించడం. క్వాంటిటీ కాదు, నిద్రని నియంత్రించడం అంటే రేపటి నుంచి నేను కూడా 2 అవర్స్ పడుకుంటాను, ఆ 2 అవర్స్ పడుకున్నా కూడా భగవంతుని మర్చిపోలేదనమాట. అలా నియంత్రించాలి నిద్రని నిశ్చల ప్రభుపాద అంటున్నారు. అయితే అర్జున్ నిద్రలో కూడా భగవంతుని మర్చిపోలేదు, అది అది ఎలా సంభవం అయింది, మాకేం అర్థం అవ్వలేదు. చరిత్రలో ఒక కథ వస్తుంది, ఎలా అర్జున్ ఎందుకంత ప్రియుడు, అర్జున్ ఎందుకంత ప్రియుడు అని అనుకున్నప్పటికీ ఒకసారి తను నిద్రపోతూ ఉంటే వెళ్ళి చూశారనమాట. నిద్రపోతూ ఉంటే అర్జున్ నిద్రలో కూడా తన ప్రతి ఒక్క రోమాల నుంచి కూడా కృష్ణ 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 అని శబ్దం వినబడిందనమాట. సో అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో అందు గురించి అర్జున్ అంటే కృష్ణుడికి అంత ప్రియంగా ఉంటాడనమాట. సో నిద్రలో కూడా తన భగవంతుని మర్చిపోలేదు. అయితే ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? అవును, పాసిబుల్ అవుతుంది. మనం కూడా మన ఇంద్రియాలని నియంత్రించి భగవంతుడి పట్ల కేంద్రీకరించి ఉంటే మనం కూడా నిద్రలో భగవంతుడి తాలూకా కలయే చూస్తాము, భగవంతుడి గురించే ఆలోచిస్తాము. చాలామంది నాకు చెప్పారు, మాతాజీ గీతా జయంతి రోజు గీతా పారాయణ మనం చేసిన తర్వాత ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు మధ్యలో లేచినా కూడా అదే వినిపిస్తుంది, ఏదో అలా అలా అదే మంత్రం అదే మంత్రం. సో అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, చూసారా ఇది రుజువు కదా. సో ఇప్పుడు ఊహించండి, ఒకరోజే కాదు, మీ ప్రతిరోజు కూడా మీరు ఇలా ఉంటే, మీ జీవితాన్ని గడిపితే రాత్రి కూడా భగవంతుని మర్చిపోలేరు, ప్రతి నిమిషం అదే. ఎందుకంటే మీరు ఆ ఒక ఊహలో ఉన్నారు. ఎలా ఉండాలి ఆ ఒక ఊహలో మనం ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ స్మరణం చేస్తూ, కీర్తనం చేస్తూ, శ్రవణం చేస్తూ, భక్తులు మాట్లాడిన కథలు వింటే, కీర్తన చేసుకుంటే, మన సెల్లో కూడా మన గాడిలో కూడా భగవంతుడి గురించి వింటే ఆ ఊహలో ఉంటాం. మనం భగవంతుడు కాకుండా సినిమా సాంగ్స్ గాడిలో వింటే సినిమా ఆ ఒక ఊహలోనే ఉంటాము. అప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా మనకి సినిమా సాంగే గుర్తొస్తుంది, సినిమాలో జరిగిన సన్నివేశాలే గుర్తొస్తాయి. చాలా జాగ్రత్త ఉండాలి. అయితే ఎవరైనా చెప్పొచ్చు, అలా కాదండి, సినిమా సాంగ్స్ వినినా కూడా మాకు దాంట్లో భగవంతుడే గుర్తొస్తున్నారంటే మీరు చాలా గొప్ప స్టేజ్లో ఉన్నారండి, మీరు నా దగ్గరకు వస్తే దండం పెడతానండి. ఆ స్టేజ్లో ఇంకా మీరు రాలేదండి. ఒకవేళ వచ్చారనుకోండి, కానీ మీరు ఇప్పుడు ఇంకా భూలోకంలో ఉన్నారు కనుక కొంచెం నియమాలు పాటిస్తే సరిపోతాయి. అది ఎలా జరుగుతుంది? గణేష్ పూజలో గణేషుణ్ణి పూజిస్తూ పూజిస్తూ సినిమా సాంగ్స్, లాభం ఏంటి? భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం, భగవంతుడిని దర్శించడానికి వెళ్తున్నాం, సేవించడానికి వెళ్తున్నాం. ఆ ఒక భావనలోనే మనము ఉండాలి, లేదంటే గణేష్ పూజలాగే అయిపోతాయి మన తీర్థయాత్రలు కూడా. నో, వెరీ కేర్ఫుల్. అండ్ కొన్ని సందర్భాల్లో మనకు అది ఇష్టమని మన దగ్గర కూడా అలాంటి వాళ్ళని పెట్టేసుకుంటాం, అప్పుడు వాళ్ళ పేరు చెప్పి మనకు కావాల్సింది చేసుకోవచ్చు. నో, ఎంతో కొంత అది మనకు కావాలి అంతే, మనం ఏదో పేరు చెప్పుకోవడమే లేదు. సి, గురు హ్యాజ్ ఆల్ రైట్స్ టు స్కోల్డ్ యూ ఆర్ టు క్రిటిసైజ్ యూ. అండ్ ద బ్యూటీ ఆఫ్ ద గురు అండ్ శిష్య రిలేషన్ ఈజ్ ఈవెన్ ఇఫ్ ద గురు క్రిటిసైజ్ యూ, యూ స్టిల్ లైక్ ఇట్. ఐ హోప్ సో. యూ స్టిల్ లైక్ ఇట్. బయట ప్రపంచంలో అందరు మీకు పొగుడుతూ ఉంటారు, మీరు ఇలా ఉన్నారు, మీరు అలా ఉన్నారు, కానీ గురువు ప్రతి నిమిషం మీకు విమర్శిస్తూ ఉంటారు. కానీ గురువు దగ్గర ఉండాలంటే ఒక ఆనందం, దాట్స్ ద బ్యూటీ. మీకు కచరా చేసేసినా మీకు కచరలాగా ఉండడం కూడా ఇష్టమే, అవునా కదా? కెన్ ఐ హియర్ హరి బోల్? సో యూ లైక్ ఇట్? సో ఈవెన్ ఇఫ్ ఐ మేక్ ఎ కచరా ఆఫ్ యూ, యూఆర్ ఓకే? నో, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఏ భావనలో ఉంటే ప్రతి నిమిషం. రాత్రి కళలో కూడా మనం అది మాట్లాడాలి. సి, నామరామాయణ పారాయణ చేస్తాం మనం భద్రాచలంలో, అప్పుడు ఏమైంది? అదొక ఊహలోనే మనం ఉంటాము, పారాయణ చేస్తూ భగవత్ కథ వింటూ ప్రతి నిమిషం మనం ఆ ఒక ఊహలో ఉంటాము. అందుగురించి మనకి ఇష్టమైనా లేనా ఒక మెడిసిన్ లాగా మనం అది చేస్తూనే ఉండాలి. అప్పుడు అరేంజ్ మ్యారేజ్ లాగా ఇంకా తప్పదు అని ప్రేమించడం మొదలు పెట్టేస్తాము. మనది భగవంతుడితోని లవ్ మ్యారేజ్ కాకపోయినా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, ఇష్టం ఉన్నా లేనా భరించడమే ఇంకంతే. అప్పుడు మెల్లమెల్లగా అరేంజ్ కూడా లవ్లో మారిపోతుంది. స్పాంటేనియస్గా ప్రేమించడం రాకపోవచ్చు, అలా ఎలా అండి బోర్ అయిపోతాం హోల్ డే. ఇప్పుడు ఇష్టం ఉన్నా లేనా చెయ్యండి, మెల్లమెల్లగా ఇష్టపడిపోతారు. అప్పుడు మీకే అర్థమవుతుంది, నేను ఇలా ఎలా మారిపోయానంటే ఇప్పుడు నా కృష్ణ తప్ప ఏది ఇష్టం లేదు, ఏది ఇష్టం లేదు. సినిమాలు చూసినప్పటికీ ప్రతిసారి చెప్తున్నాను, సినిమా అనేది యాంటీ డివోషనల్ కాదు. అది యాంటీ డివోషనల్ కాకపోయినా అది నాన్ డివోషనల్. మీరు అర్థం చేసుకుంటున్నారా? యాంటీ డివోషనల్ అంటే ఏదైతే భక్తికి వ్యతిరేకంగా ఉంది. ఇది భక్తికి వ్యతిరేకంగా ఉండకపోవచ్చు, కానీ నాన్ డివోషనల్. కానీ నాన్ డివోషనల్ మెల్లమెల్లగా యాంటీ డివోషనల్ అయిపోతుంది, ఎందుకంటే ఆ నాన్ డివోషనల్ మీ హృదయంలో ఎంతో కొంత స్థలాన్ని తీసేసుకున్నాడు. అప్పుడు అది యాంటీ డివోషనల్ కిందే మారిపోయింది కదా, ఎందుకంటే ఆ స్థలం మీరు ఇచ్చేవలసింది మీ భక్తి జీవితం కోసం, ఆ స్పేస్ని మీరు ఫిల్అప్ చేసేసుకున్నారు. భద్రాచలం నుంచి మేము వచ్చినప్పటికీ దారిలో ఒక మంచి వాటర్ స్ప్రింగ్ అన్నమాట, సో భక్తులందరూ అక్కడ స్నానం చేసుకోవడం అనేది చాలా ఆనందంతోనమాట. సో కొంతమంది భక్తులు అలా స్నానం చేసినప్పటికీ ఈ సినిమాల తాలూకా పేర్లు చెప్పేసుకుంటున్నారనమాట. అది నాకు అర్థం అవ్వలేదు, ఏంటి అలా చాలా ఏం వచ్చిన తర్వాత దారిలో అడిగినప్పటికీ మాతాజీ సినిమా తాలూకా పేరు మాత ఓహో సి వాట్ హ్యాపెన్. సినిమా చూసినప్పటికీ ప్రతి నిమిషం ప్రతి సన్నివేశంలో సినిమాయే గుర్తొచ్చింది, కానీ అలా దట్ షోస్ హౌ మచ్ ఇట్ హ్యాస్ మేడ్ ఎ మార్క్ ఆన్ యువర్ హెడ్. Mark on your head. I'm not saying don't see. I'm not trying to make your life dry. Please stop. ఇప్పుడు మీరు ఏం చేయకూడదు అంతే, మీరు ఇస్కాండి అమ్మకి వచ్చేసరి చుప్చాప్గా ఉంటారు. సరే మీరు చేయండి, డోంట్ అలావ్ ఇట్ టు మేక్ మార్క్ ఆన్ యువర్ హెడ్. దాట్స్ డర్టీ. త్రో ఇట్, రిమూవ్ ఇట్, అంతే, ఫినిష్, దాట్స్ ఓవర్. ఆ స్ప్రింగ్ చూసినా మీకు సీతామాతే గుర్తొచ్చాలి. ఓ ఇక్కడ భద్రాచలం మీకు భక్త రామదాసే గుర్తొచ్చాలి, మీకు డివోటీసే గుర్తు రావాలి. అరణ్యవాసంలో సీ దట్ వాజ్ ఎ దండకారణ్య ఫారెస్ట్. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చాము, ఎప్పుడైతే కింద దిగామో మనసులో ఎలా ఉండాలంటే ఊహా ఓహో ఇది దండకారణ్య, ఇక్కడ స్వామివారు విచరేసి ఉన్నారు, బహుశా ఇక్కడ ఈ స్నానం చేశారేమో, ఈ నీళ్ళని ఆయన ముట్టుకున్నారేమో, ఆ భావంతో మనము ఉండాలి, మనసులో ఆ భావం పెట్టుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది, ఎక్కువగా శ్రవణ కీర్తన చేసినప్పటికీ నెత్తిలో అది తప్ప ఇంక ఏది రాదు. కానీ వేరే వేరే ఇన్ఫ్లుయెన్సెస్ మన మైండ్లో ఉంటే ప్రతి ఒక్క సన్నివేశంతో మనం వేరే మెటీరియలిస్టిక్ థింకింగ్లోనే వెళ్ళిపోతాము. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, మేక్ ఇట్ స్పిరిచువలైజ్. డూ వాట్ ఎవర్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ మీట్ ఈటింగ్ అండ్ ఆల్, స్మాల్ స్మాల్ ప్లెజర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఏదో స్నానం చేసుకున్నారో, పోలే ఏదో ఐస్ క్రీమ్ తిన్నారో, ఏదో ఇలా చేశారు, ప్రతిదీ చేయండి. గురు రెడార్లో చేయండి, రెడార్ని క్రాస్ చేయొద్దు. రెడార్లో చేస్తే ప్రతిదీ స్పిరిచువలే, ప్రతిదీ స్పిరిచువల్. ఎందుకంటే మీరు ఐస్ క్రీమ్ తినినా మీరు స్నానం చేసిన భావం గురుగారు మార్చేస్తారు కదా లోపల నుంచి, దాని ఫ్లేవర్ మార్చేస్తారు కదా, అది కృష్ణ కాన్షియస్ చేసేస్తారు. గురు రెడార్ నుంచి బయట చేసినప్పుడు అది మెటలిస్టిక్ అయిపోతుంది, కంప్లీట్గా మెటలిస్టిక్ అయిపోతుంది. అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ దేర్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్, చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి. ఈరోజు ఇక్కడ 8 అయిపోయింది, తర్వాత శ్లోకాలు తీసుకుంటే ఇంకా చాలా లోపల మంచి స్టోరీస్ ఉన్నాయి, ఇంకా షార్ట్లో తీసుకోకుండా మనము వచ్చే ఆదివారం దీన్ని కంప్లీట్ చేద్దాము. సో మనం ఇక్కడికి వచ్చేసాము, అర్జున్ అండ్ కృష్ణ మన హీరో వచ్చేసారు. భగవద్గీత ఇప్పుడు ఏదో నిమిషంలో మొదలైపోవచ్చు, ఇంకా విఆర్ ఆన్ ద 24th శ్లోక. సో తర్వాత ఆదివారం మనం 25th శ్లోక నుంచి మొదలు పెడదాము. ఈరోజు మనం ఇక్కడే ఆపుదాము. శ్రీల ప్రభుపాద కీ జై, భగవద్గీత కీ జై.